అందుచేత జయమంత్రం అంటే అంత శక్తివంతమైనటువంటి మంత్రం. అది నాకు స్వానుభవం, కానీ జయమంత్రం చెప్పడం చేత నేను బ్రతికానని ఆ తర్వాత తెలిసింది నాకు. సరే, ఆ అనుభవాన్ని ఇప్పుడు నేను వేదికల మీద చెప్పదలుచుకోలేదు. రామాయణం చెప్తే చాలు నా గురించి ఎందుకు. అందుకని స్వామి హనుమ ఆ పరిఘ మీద అక్కడ ఉన్నటువంటి తోరణం మీద కూర్చుని ఒక మాట చెప్తారు, జయచ్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రఘవేణాభిపాలితః దశోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుతత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం అంటారు. జయచ్యతి బలోరామో లక్ష్మణశ్చ మహాబలః. మా రామచంద్రమూర్తి విశేషమైనటువంటి పరాక్రమంతో వర్ధిల్లుతున్నాడు. ఆయన పక్కనున్న లక్ష్మణుడు కూడా అలాగే శోభిల్లుతున్నాడు. ఆ రామలక్ష్మణుల చేత రచింపబడినటువంటి మా వానర రాజైనటువంటి సుగ్రీవుడు జయము చేత శోభిస్తున్నాడు. అటువంటి రామచంద్రమూర్తి యొక్క దాసానదాసుణ్ణి నేను. హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతాం అరుతత్మజః. ఇప్పటి వరకు తన స్వరూపం గురించి చెప్పారు, ఇప్పుడు భయం లేదు. సీతమ్మ దర్శనం అయిపోయిన తర్వాత అద్వైత దర్శనమైపోయినటువంటి జ్ఞాని దేనికి భయపడతాడు? కనుక ఒక్కసారి ఆ తోరణం మీద కూర్చున్నారు. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతామరుతత్మజః. నా పేరు హనుమ, నేను యుద్ధంలో వేరుగా ఆయుధములను వాడనం. శిలాభిస్తు ప్రహరత పదపైశ్చ సహస్రశ అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం. నా అరికాళ్ల కింద పెట్టి ఎంతమంది రాక్షసులైనా తొక్కేస్తాను. నా పిడుగుద్దులతో బుద్ధి చంపేస్తాను. పెద్ద పెద్ద చెట్లని పెకలించి కొన్ని వేల చెట్లతో కొడతాను. పెద్ద పెద్ద రాళ్లు తీసి కొడతాను. నాకు వేరుగా ఆయుధం అక్కర్లేదు. 1000 మంది రావణాసురులు ఈ భుజాదండం కింద ఒక కీటకం కొట్టి చంపేస్తాను. అరచేతులతో మర్దించేస్తాను. నన్ను అడ్డగలిగిన వాడు ఈ లంకా పట్టణంలో లేడు. నా రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పదపైశ్చ సహస్రశ అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం. ఈ లంకా పట్టణాన్ని పీడించేస్తాను. ఇవాళ నేను ఒక నిర్ణయానికి వచ్చేశాను. సీతమ్మ తల్లికి నమస్కారం చేస్తాను. సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ఎలా వచ్చానో అలా 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను. నన్ను పట్టగలిగిన మొగాడు మీ లంకా పట్టణంలో లేడు అని ఒక్కసారి ఆ తోరణం మీద కూర్చుని చెప్పారు. చెబితే అడిలిపోయారు ఆ చుట్టుపక్కల ఉన్న రాక్షసులందరూ. 80,000 మంది కింకరుల మూక స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన మీద రకరకాలైన ఆయుధాలని విసిరారు. ఒక్కసారి చండ ప్రచండంగా చూశారు. అంతే, ఆ తోరణానికి ఉండేటటువంటి ఒక పెద్ద ఇనప పరిఘను ఒక దాన్ని ఊడబెరికారు. ఊడబెరికి ఆ పరిఘ తీసి కొట్టారు. కొడితే ఆనాడు స్వామి పరిఘ పెట్టి కొట్టేస్తుంటే గోటం పెట్టి కుంకుడుకాయలు కొడితే ఎలా పచ్చడైపోతాయో పరమ యథార్థం. వాల్మీకి మహర్షి అలాగే చెప్పారు. అక్కడ ఏమీ లేవు. అప్పటి వరకు 80,000 మంది కింకరుల మూక స్వామి హనుమ పరిఘ పట్టుకుని గిర్ర 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 తిప్పి కొట్టే కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పటికే మాంసపు ముద్దలు పడిపోయి ఉన్నాయి. నెత్తుటి మరకలతోటి రక్తం ప్రవహిస్తోంది. అంతే, హడిలిపోయారు, పరిగెత్తారు. మళ్ళీ వెళ్ళి రావణాసురుడికి చెప్పారు. 80,000 మంది కింకరులు మలసిపోయారు. ఒక్కసారి మళ్ళీ ఆ తోరణం ఎక్కి కూర్చున్నారు. చుట్టూ చూశారు. పచ్చటి నేత్రములు మెరిసిపోతున్నాయి స్వామివి. దూరంగా చైత్యప్రాసాదం కనపడింది 1000 స్తంభాలతోటి. దీన్ని విడిచిపెట్టకూడదనుకున్నారు. ఒక్క దూకు దూకి ఆ ప్రాసాదం దగ్గరికి వెళ్ళారు. దాని మీదకెక్కి నిలబడ్డారట. నిలబడి ఆ రోజున స్వామి ప్రమమా ధోరసాకాంశ్చి ఊరుభ్యాన్ అపరాన్ కపిహి కేచిత్తస్య నినాదేనా తత్రైవ పతితా భువి. ఆ పెద్ద ప్రాసాదం మీద నిలబడి సూర్యుడికి ఎదురు నిలబడిన సూర్యుడా అన్నట్టుగా నిలబడి ఒక్కసారి ఒక పెద్ద నాదం ఒకటి చేశారట. ఆ నాదం వినేటప్పటికే లంకా పట్టణంలో 1000 మంది గుండెలు బద్దలైపోయి చెవుల వెంట ముక్కుల వెంట నెత్తురు కారి కింద పడి చచ్చిపోయారు. చెట్ల మీద ఉన్న పక్షులు వెంటనే కింద పడి మరణించాయి. ఒక్కసారి తొడలు కొట్టారు. ఆ తొడలు కొట్టినప్పుడు వచ్చినటువంటి ధనికి కొంతమంది రాక్షసులు చచ్చిపోయారు. హనుమ యొక్క అవిక్ర పరాక్రమం అంటే అలా ఉంటుంది అని చూశారట. చూసి ఒక్కసారి ప్రాసాదస్య మహంతస్య స్తంభం హిమ పరిష్కృతం ఉత్పాటయిత్వా వేగేన హనుమాన్ పవనాత్మజః
తతస్తం భ్రామయామాసాచితధారం మహాబల తత్రచాగ్నిస్సమభవ ప్రాసాదస్యాప్యదహ్యత. ఆ ప్రాసాదమునకు మధ్యలో ఒక బంగారు స్తంభం ఒకటి ఉంది. ఆ స్తంభాన్ని ఓడబెరికారు. ఓడబెరికి శతధారం మహాబల గిర్ర 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 తిప్పేట గాల్లో ఆ వేగానికి అందులోంచి అగ్నిహోత్రం పుట్టింది. ఆ అగ్నిహోత్రంలో ఈ చైత్య ప్రాసాదం అంతా కాలిపోతుంది. బంగారము వెండి అంతా కాల్వలై ప్రవహించి వెళ్ళిపోతోంది. ఆ చేతిలో పట్టుకున్న బంగారు స్తంభంతో 100 మంది రాక్షసులైన మీదకి వచ్చారు. దానికి కాపలా ఉన్నవారు ఆ స్తంభంతో కొట్టి చంపేశారు. కొట్టి చంపేసి పెద్ద కేక ఒకటేశారు. అస్త్ర విజ్జితాం రామో లక్ష్మణశ్చ మహాబల రాజాజీతు సుగ్రీవో రఘవేనాభిపాలిత దశోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతామరుతత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశ అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. అస్త్ర విజేతాం రామో లక్ష్మణశ్చ మహాబల సమస్త అస్త్ర శస్త్రములు కలిగినటువంటి రామచంద్రమూర్తి యొక్క కింకరుండి దాసానదాసుండి నా పేరు హనుమ. నన్ను పట్టగలిగిన వాడు మీలో లేడు. 1000 మంది రావణాసురులనైనా సరే ఇవాళ చంపేస్తాను, యుద్ధంలో విడిచిపెట్టదలుచుకోలేదు. మీ లంకా పట్టణాన్ని పీడించేస్తాను, ఎలా వచ్చానో అలా 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను అని ప్రతిజ్ఞ చేసి నిలబడి ఒక మాట చెప్పారు. ఆ లంకా పట్టణంలో ఆయన అరిచి మాట్లాడుతుంటే లంక లంక అంతా వినపడిందిట. అంత భీకరమైన స్వరంతో చెప్పారు. మాదృశాని సహస్రాని విసృష్టాని మహాత్మనాం బలినాం వానరేంద్రాణాం సుగ్రీవ వశవర్తినః అగమిష్యతి సుగ్రీవ సర్వేషాం వో నిషూధనః నేయమస్తి పురీం లంకాం నయూయం నచ రావణః యస్మాదిక్ష్వాకు నేధేన బద్ధం వైరం మహాత్మన అన్నారు. మా వానరులలో 10 ఏనుగుల బలం కలిగిన వారు, 100 ఏనుగుల బలం కలిగిన వారు, 1000 ఏనుగుల బలం కలిగిన వారు, 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వారు, అంతకన్నా ఎక్కువ ఏనుగుల బలం కలిగినటువంటి వారు, 1,000,000,000 వానరములు భూమికి అడ్డంగా ఎగరగలిగిన వారు, నిలువుగా ఎగరగలిగిన వారు, పరిగెత్తగలిగిన వారు ఈ భూమండలం అంతటా సీతమ్మ తల్లి కోసం అన్వేషణ జరుపుతున్నారు. వాళ్ళెవ్వరూ మిమ్మల్ని విడిచిపెట్టారు. నాతో సమానమైన వారు, నాకన్నా అధిక బలం ఉన్నవారు 1,000,000,000 సుగ్రీవుడి యొక్క ఛత్ర ఛాయల్లో ఉన్నారు. మా సుగ్రీవుడు బయలుదేరి వచ్చేస్తున్నాడు. సుగ్రీవుడే బయలుదేరి లంక, లంకా పట్టణంలో అడుగు పెట్టిన నాడు నేయమస్తి పురీం లంకాం నయూయం నచ రావణ. ఈ లంక లేదు, మీరు లేరు, రావణుడు లేడు. ఎందుచేత యస్మాద్ ఇక్ష్వాకు నాదేన బద్ధం వైరం మహాత్మన, ధర్మాత్ముడైనటువంటి ఇక్ష్వాకువంశంలో జన్మించిన రామచంద్రమూర్తితో వైరం పెట్టుకున్న కారణం చేత మీరందరూ మడిసిపోతారన్నారు. నాకు కనపడుతోంది లంక నాశనం అయిపోతుందన్నారు అని ఒక్క మాట చెప్పి ఎగిరి మళ్ళీ తోరణం దగ్గరికి వచ్చారు. మళ్ళీ జయచ్చటి బలో రామో లక్ష్మణశ్చ మహాబల, మళ్ళీ జయమంత్రం చెప్తూ తోరణం ఎక్కి కూర్చున్నారు. ఈలోగా కబురెళ్ళింది రావణాసురుడికి, 80,000 మంది కింకరుల మూక మడిసిపోయిందని. జంబుమాలిని పిలిచాడు, ప్రహస్తుడనేటటువంటి వాడి కుమారుడు. పిలిచి, జంబుమాలి చాలా జాగ్రత్తగా నీకున్న అస్త్రశస్త్రములన్నింటినీ ధ్యానం చేస్తూ నీ రథం ఎక్కి యుద్ధానికి వెళ్ళమన్నాడు. గాడిదల పూంచినటువంటి రథం ఎక్కి జంబుమాలి యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చి ఆ తోరణం మీద కూర్చున్నటువంటి స్వామి హనుమని చూశారు. స్వామి ఒక పెద్ద రాతిని ఎత్తి ఆ జంబుమాలి మీదకి విసిరారు. విసిరితే అది పడే లోపలే వాడు అర్ధచంద్రాకారపు బాణములతోటి నారాచ బాణములతోటి కొట్టి దాన్ని తుత్తునియలు చేశాడు. తర్వాత ఒక సాలవృక్షాన్ని పెరికి విసిరారు. ఆ చెట్టు మీద పడక ముందే దాన్ని కంట ఖండములుగా కొట్టాడు. అర్ధచంద్రాకారపు బాణములను లలాటమనందు కొట్టాడు హనుమతి. కొడితే ఆయనకి నెత్తురు కారి ముఖం నుంచి కింద పడుతోంది. ఆయన వక్షస్థలంలో 10 బాణాలు కొట్టాడు. కొడితే నెత్తురు కిందకి జారుతోంది. చూశారు, ఓహో నన్ను కొట్టగలిగిన మొనగాడి విరా నువ్వు అనుకున్నారు. ఒక్క పరిఘన ఒక దాన్ని మళ్ళీ ఓడబెరికారు. మళ్ళీ గిర్ర 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 తిప్పారు. పిడుగొచ్చి రథం మీద పడ్డట్టుగా ఆకాశంలో ఒక్క ఎగురు ఎగిరిళ్ళి వాడి మీద పడి కొట్టారు. కొట్టేటప్పటికీ తస్య చైవ శిరన్నాస్తి నబాహు నచజానుని నరథం ఏవి ఒక్కటి కనపడలేదు. అప్పటి వరకు జుబ్బుమాలి కనబడ్డాడు, గాడిదలు కనబడ్డాయి, రథం కనబడింది, ధనస్సు కనబడింది, భుజాలు కనబడ్డాయి, ఇన్ని కనబడ్డాయి. పరిగా పెట్టి ఒక్క దెబ్బ కొట్టారంతేట, తస్య చైవ శిరన్నాస్తి నబాహు నరజజానుని నరథం నాశ్వాహ తత్రా దృశ్యంతి నేషవహ, ఏవీ కనపడలేదు. అన్నీ కలిసి ఇంత మాంసపు ముద్దైపోయి ఉండిపోయి ఒక్క దెబ్బ కొట్టి మళ్ళీ తోరణం ఎక్కారు. ఎక్కి మళ్ళీ జయమంత్రం చెప్తున్నారు, కూర్చున్నారు.
కూర్చుని మళ్ళీ ఎవరు వస్తారని ఎదురు చూస్తున్నారు. ఆ మిగిలినటువంటి రాక్షసులందరినీ పట్టుకుని కాళ్ళ కింద పెట్టి తొక్కేశారు, మోకాళ్లతో కుమ్మేశారు, రెండు చేతులతో గుద్దేశారు, అరిచేతులతో మర్దించేశారు, అరిచేతులతో కొట్టి చంపేశారు. చంపేస్తే నెత్తురు కాల్వలై వెళ్ళిపోతుంది. మళ్ళీ కబురెళ్ళింది రావణాసుడికి, వెళ్ళినటువంటి జంబుమాలి జంబుమాలి వెనకాతల వెళ్ళినటువంటి సైన్యము అంతా మరణించారు అని. వెంటనే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడవడం మొదలుపెట్టారన్నారు వాల్మీకి మహర్షి. ఇప్పటి వరకు ఏమిటి, ఒక వానరుడు పట్టుకోవడానికి ఎడుతున్నాడు అనుకున్నారు. ఎప్పుడైతే ఇంత తొందరగా రెండు బ్యాచ్లు పోయాయని వార్త వచ్చేసిందో, ఈ ఏడుగురు మంత్రిసుతులు బయలుదేరి పెడుతుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడ్డం మొదలెట్టారు, వీళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా వెనక్కి అని. రాకపోతే వాడికే, అందుకని వాడు పంపించాడు. ఏడుగురు మంత్రిసుతులు రథాలెక్కి సైన్యాన్ని తీసుకుని బయలుదేరారు. మహోత్సాహంతో ఆయన మీద యుద్ధం మొదలుపెట్టారు. అన్ని వేపుల నుంచి ఆయన మీద బాణప్రయోగం చేశారు. చేస్తే స్వామి చూశారట, ఆయన ఎలా ప్రతిజ్ఞ చేశారో అలాగే ప్రవర్తిస్తారు. తలేనాభ్యహనత్కాశ్చి నఖైకాశ్చిత్ దదారయత్, ముష్టినాభ్యహనత్కాశ్చి నఖైకాశ్చిత్ దదారయత్. ఒక్కసారి పెద్ద శరీరాన్ని పెంచేశారట. పెంచేసి ఆకాశంలోకి ఎగిరారు. అక్కడి నుంచి కింద పడ్డారు. కింద పడేటప్పటికే ఆయన కింద పడిపోయి పచ్చడైపోయారు చాలా మంది. మిగిలిన వాళ్ళని కొన్ని వందల మందిని తన చేతులకున్న గోళ్లతో గుండెలు గీరేసి చంపేశారు. కొంతమందిని తన పళ్ళతో కురికి చంపేశారు. కొంతమందిని తన వాడి కోరలతో పొడిచేశారు. కొంతమందిని మోచేతులతో పొడిచేశారు. కొంతమందిని గుద్దేశారు. కొంతమందిని పాదాల కింద పెట్టి తొక్కేశారు. కొంతమందిని తొడల కింద పెట్టి నలిపేశారు. ఇన్ని వేల మంది రాక్షసుల్ని తలేనాభ్యహనత్కాంశి పాదైకాంశి పరంతపహ ముష్టినాభ్యహనత్కాంశి నఖైకాంశి దొరారయత్ అలాగే చంపేశారంతే, తన శరీరంతో చంపేశారు. చంపేస్తే ఆశ్చర్యపోయారట, ఎక్కడ చూసినా ఏమిటి, హతైర్నాగైశ్చ తురగైర్ భగ్నాక్షైశ్చ మహోరథై హతైశ్చ రాక్షసై ధూమి రుద్ధ మార్గా సమంతత అన్నారు వాల్మీకి మహర్షి. అందున చిత్రం ఏమిటో తెలుసా అండి, హనుమ యుద్ధం చెయ్యడం వచ్చిన ముందు రాక్షసుని పెద్ద రాక్షసుని కొట్టేస్తారు. కొట్టేసిన తర్వాత ఇంకా ఆట మొదలెడతారు. గోళీకాయని గోళీకాయతో కొడతారు చూశారా, అలా అక్కడ ఉన్న ఏనుగునో దాన్ని తొండం పట్టుకుంటారు. పట్టుకుని ఏనుగునెత్తి ఏనుగుని కొడతారు, గుర్రాన్ని ఎత్తి గుర్రాన్ని కొడతారు, రథాన్ని ఎత్తి రథాన్ని కొడతారు, పారిపోయేవాడిని పారిపోయేవాడితో కొడతారు. అలా తెగిపోయినటువంటి తలలు, చచ్చిపోయిన ఏనుగులు, తిరగబడిపోయిన ఏనుగులు, ఊడిపోయిన తొండాలు, తెగిపోయిన తలకాయలు, పచ్చడైపోయిన శరీరాలు, విరిగిపోయిన రథాలు, ఇదంతా ఎంతసేపట్లో, గట్టిగా ఒక 20 నిమిషాల్లో కొన్ని కోట్ల మంది నిహతులైపోయారు, పడిపోయారు. అక్కడ రక్తం కాలవల కింద ప్రవహించి వెళ్ళిపోతోంది. ఇంత పెద్ద అల్లరి జరిగిపోతోంది. మళ్ళీ రావణాసురుడికి కబురు వెళ్ళింది. వెళ్ళిన వాళ్ళందరూ చనిపోయారు. ఏడుగురు మంత్రిస్తున్నారు. 5 సేనాగ్ర నాయకుల్ని పిలిచాడు. ఈసారి మీరు వెళ్ళి జాగ్రత్తగా పట్టండి, ఏమరపాటు తగదు, వచ్చినవాడు సామాన్య వానరం కాదు, చూడగా చూడగా దేవతల యొక్క తేజస్సు వచ్చింది అనుకుంటున్నాను, నేను ఎందరో ఋషుల్ని బాధ పెట్టాను, వారందరూ కూడా తమ యొక్క తపోశక్తుల్ని ధారపోసి సృష్టించిన మహాభూతమై ఉంటుంది, అందుకని ఆ మహాభూతాన్ని జాగ్రత్తగా పట్టుకోండి అన్నాడు. వీళ్ళు 5 సేనాగ్ర నాయకులు వెళ్ళారు. స విరూపాక్ష యూపాక్ష దుర్ధరం చైవనాయకం ప్రగసం భాసకర్ణంచ పంచసేనాగ్ర నాయకాన్. విరూపాక్ష యూపాక్ష దుర్ధర ప్రగస భాసకర్ణులని 5 వాళ్ళు. 5 రథం ఎక్కి వెళ్ళారు. వెళ్ళి స్వామితో యుద్ధం మొదలుపెట్టారు. 5 వేపుల నుంచి ముట్టడించారు. అందులో దుర్ధరుడన్నవాడు స్వామికి కోపం తెప్పించాడు. ఎందుకని అంటే స్వామికి అదో సరదా, యుద్ధం చేస్తుంటారు, కాసేపు వినోదిస్తూ ఉంటారు. 3 ఇనుప బాణములు కొట్టాడు వాడు ఆయన లలాటంలోకి. కొడితే ఆ 3 ఇనుప బాణాలు వెళ్ళి ఆయన తలలో గుచ్చుకున్నాయి. గుచ్చుకుని నెత్తురు కారుతోంది. చూశారట, ఇంతల్లరి చేస్తావురా నువ్వు అనుకున్నారు. ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరిపోయారు. ఎగిరిపోయి అక్కడ శరీరాన్ని పెంచారు. ఆకాశంలోకి ఎగిరిపోయాడని ఇలా చూస్తున్నారు వాళ్ళు. అంతే శరీరం పెంచి ఢబేరం కింద పడిపోయారు. ఆ పడిపోవడం ఎవడు బాణాలు కొట్టాడో వాడు రథం మీదకి వచ్చి పడిపోయారు. తత సముదితాస్తాస్తం రథం భగ్నాక్ష కూబరం విహాయణ్యపదద్భవో దుర్ధరం చైవ రాక్షసం. పడిపోగానే ఆయన కింద రథం ఉండిపోయిందిట. రథం పచ్చడైపోయింది, ధనస్సు పచ్చడైపోయింది, గుర్రాలు పచ్చడైపోయాయి. కడుపుకి ఏదో అలా అన్నం తింటూ తింటూ బాగా నవ్వేసి గబాల ముందుకు పడిపోయాం అనుకోండి, అన్నం పొట్టకట్టుకున్నట్టు ఆ మాంసం అంతా అంటుకున్నట్టు తీసి అదిలిపోతలు పారేశారు. ఆ పైనుంచి కింద పడిపోతే ఆ రాక్షసుడి రథంతో సహా ఆయన కింద పడి మీద నలిగిపోయింది. చూశారంటే ఇంకొక ఇద్దరు మీదకు వస్తున్నారు. ససాల వృక్షమాసాద్య సముత్పాత చవానర తావు భౌ రాక్షస వీరౌ జఘాన పవనాత్మయ. ఇంకో ఇద్దరు వస్తున్నారు ఐదుగురులో. దుర్ధరుడు మరణించిన తర్వాత ఒక పెద్ద మద్ది చెట్టును ఒక దాన్ని పెకలించారు. చేత్తో పట్టుకుని గిర్ర 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 తిప్పి కొట్టారు. ఇద్దరిని కొడితే అంతే, సగం నేల కట్టుకుంది సగం చెట్టు కట్టుకుంది. విశిరోతల మారేశం. ఇంకా తర్వాత పోనీ అంచేష్టి సంస్కారం చేద్దామన్నా ఇంకా బాడీలు ఉండవు, మాంసపు ముద్దలే ఉంటాయి అంతే. హనుమ కొడితే ఎలా ఉంటుంది? అందుకే వాల్మీకి రామాయణం కాదు కానీ ఒక చోట చెప్తారు, యుద్ధకాండకు ముందు అయితే రామాయణంలో లేదు, జ్ఞాపకం పెట్టుకోండి, వాల్మీకి రామాయణంలో లేదు ఈ విషయం. ఒక సరదా సంతోషం కోసం ఒక మాట చెప్తారు, రామరావణ యుద్ధం ప్రారంభమయ్యే ముందు గ్రద్దలన్నీ సమావేశం పెట్టుకున్నాయిట, ఈ దుర్మార్గుడు రావణాసురుడు జటాయువుని చంపేశాడు రా, మన జాతిలో పెద్దవాణ్ణి, అందుకని మనం ఏం చేద్దామన్నట. ఒరే మనందరం చాలా డిసిప్లిన్డ్గా ఉందాం, రాక్షసుల్లా కొట్టుకోవద్దు. ఎవడైనా రావణాసురుడి తరపున యుద్ధానికి బయటకేస్తుంటే మనలో ఒకడు వెళ్ళి వాడి జెండా మీద వాళ్దాం, గద్ద జెండా మీద వాళ్తే మళ్ళీ వాడికి రిటర్న్ జర్నీ టికెట్ ఉండదు, వాడు వెళ్ళడం వెనక్కి. అందుకని ఒక్కసారి వాళ్దాం, ఆ తర్వాత మనకు ఒక కట్టుబాటు ఉండాలి. మనం కుక్కలు కొట్టుకున్నట్టుగా మనం కొట్టుకోవద్దు, మనందరం ప్రశాంతంగా కొండ మీద కూర్చుని యుద్ధం చూద్దాం. చీకటి పడిపోయిన తర్వాత యుద్ధం ఆపేస్తారు. యుద్ధం ఆపేసిన తర్వాత బాగా దంతపుష్టి ఉన్నటువంటి యువక గ్రద్దలు లక్ష్మణుడు అంగదుడు కొట్టిన వాళ్ళని తినండి. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆఖరి ఊపిరి ఉందనక వదిలేసి మళ్ళీ ఇంకోటి మీదకి వెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళని తినాలంటే కొంచెం దంతపుష్టి ఉండాలి, అందుకని యువకులు తినండి. సుగ్రీవుడు విభీషణుడు ఇలాంటి వాళ్ళు కొట్టి, జాంబవంతుడు ఇలాంటి వాళ్ళు కొట్టి చంపిన వాళ్ళని మధ్య వయస్కులు తినండి. ఎందుకంటే కొంచెం పచ్చడి పచ్చడిగా కొంచెం గట్టి గట్టిగా ఉంటుంది ఇంకా, అందుకని దాన్ని మధ్య వయస్కులు తినండి. బాగా పళ్ళూడిపోయినటువంటి ముసీలి గద్దలు ఇంకా బొప్పాయి పండు తొక్క పైకి రాకుండా గుజ్జుతో అంటుకుపోయినట్టుగా కొట్టేస్తారు హనుమ కొడితే. అందుకని అలా పళ్ళూడిపోయిన గద్దలు హనుమ కొట్టిన వాళ్ళని తినండి. ఎందుకంటే ఇంక అందులో ఏం ఉండదు, అంతా పచ్చడే, చక్క తీసుకుని నాలుగు మీద పెట్టేసుకోవచ్చు. రాముడు చంపిన రాక్షసులు ఉంటారు, వాళ్ళని ఎవరూ తినకండి. రాముడు చంపిన రాక్షసుల్ని పట్టుకొచ్చి కొండ మీద పెట్టండి. రాత్రి అంతా అయిపోయిన తర్వాత పడుకోబోయే ముందు కళ్ళ కద్దుకుని అందరం నోట్లో వేసుకున్నారు ఈ ప్రసాదం అని గ్రద్దలు ఆనాడు తీర్మానం చేసుకున్నాయట. వాల్మీకి రామాయణం మాత్రం కాదు మహాప్రభోయ్, అందుచేత అలా ఆనాడు ఆ వస్తున్నటువంటి ఆ జంబుమాలిని, ఏడుగురు మంత్రిసుతుల్ని, ఐదుగురు సేనాగ్రనాయకుల్ని మహాత్ముడు సంహరించాడు. రావణుడు ఆ మాట వచ్చింది, ఐదుగురు సేనాగ్రనాయకులు కూడా మరణించారని ఒక్కసారి సభలో తేరిపారి చూశాడు. వాడి చూపు ఎక్కడాగితే వాడి పని అయిపోయినట్టు చూసి తన కొడుకు దగ్గరే ఆపాడు, అక్షకుమారుడి దగ్గర. ఆయన చిన్న వయస్సులో గొప్ప తపస్సు చేశాడు. ఆయనకున్నటువంటి రథము, ఆ రథంలో ఉండేటటువంటి అక్షయబాణ తూణీరాలు, అందులో ఉండేటటువంటి ఖడ్గాలు, అందులో ఉండేటటువంటి ఆయుధాలు అన్ని తపశ్శక్తితో సంపాదించినవి. తండ్రి తన వంక చూడగానే ప్రజ్వరిల్లుతున్న అగ్నిహోత్రంలో లేచాట. అప్పా, ఇన్నాళ్ళకి యుద్ధం దొరికిందని రథం ఎక్కాడు. బయలుదేరి సంతోషంగా యుద్ధానికి వెళ్ళాడు. ఆ పిల్లవాడిని చూడగానే హనుమ అనుకున్నారట, అబ్బాయి ఎంత బాగున్నాడు రా ఈ పిల్లవాడు, చిన్న పిల్లవాడే కానీ వీడు అగ్నిహోత్రంలో ఉన్నాడు, చూస్తుంటే కాసేపు వీడిని యుద్ధం చేయనిద్దాం చూద్దాం అనుకున్నారట. వాడి వస్తూనే మూడు బాణాలు కొట్టాడు హనుమ మీద, కొట్టి ఆయన్ని యుద్ధానికి ప్రేరేపణ చేశాడు. వాడు ఎంత యుద్ధం చేశాడంటే అక్షకుమారుడు స్వామి హనుమ మీద బాణ పరంపర కురిపించేశాడు. కురిపించేస్తే హనుమకి ఇవన్నీ కొట్టడం ఇష్టం లేదు, పిల్లాడు ఇంత బాగా వేస్తున్నాడు చూద్దాం వీడు యుద్ధం అని ఆ బాణాల మధ్యలో దొరకకుండా సూక్ష్మ రూపంతో ఆయన తిరుగుతున్నారట. ఇంత వేగంగా తిరుగుతున్నాడు, ఈయనకి తగలటం లేదు బాణాలని కోపం వచ్చి అక్షకుమారుడు ఆకాశాన్నంతటి కప్పేశాడు బాణాలతో. కప్పేస్తే చూశారట ఆయన ఒంటి మీద ఖాళీ లేకుండా బాణాలు కొట్టేశాడు. కొట్టేస్తే చూశారట, అమ్మో వీడేదో పిల్లాడు కదా అని ఊరుకున్నాను, దేవతలు కూడా వీడి యొక్క యుద్ధం చూసి మన్నిస్తారు సంతోషిస్తారు, కానీ మా ఇంట్లో అగ్నిహోత్రంగా ఎంత బాగా పెరుగుతోందో అని చూస్తూ ఊరుకుంటే ఇల్లు అంటుకుంటుంది, అందుకని వీడిని ఆపకూడదు, ఇంకా వీడిని చంపేయవలసింది, చంపడానికి చేతులు రావట్లేదు, అయినా చంపేస్తాననుకున్నారట. ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరారు, ఎగిరి పెద్ద శరీరాన్ని పెంచి అక్కడి నుంచి కింద పడ్డారు. పడగానే రథం తుత్తునీయలైపోయింది, అయిపోగానే గుర్రాలు చనిపోయాయి, సారథి చనిపోయాడు, రథం మడిసిపోయింది. కానీ అందులోంచి అక్షకుమారుడు మాత్రం ఎగిరి గాలిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆకాశంలో నిలబడి వాడు యుద్ధం చేస్తాడు. వాడి రథానికి ఒక గొప్పతనం ఉంది, ఇంద్రజిత్ రథంలాది ఆకాశంలో కూడా తిరుగుతుంది. ఇప్పుడు యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తుంటే స్వామి హనుమ చూశారట, ఇంకా వీడిని యుద్ధం చెయ్యనివ్వకూడదని. వాడి అదృష్టమో దురదృష్టమో కానీ ఒక్కసారి ఎగిరి వచ్చి కభాలన వాడి పాదాలు పట్టుకున్నారట, పట్టుకుని కిందకి లాక్కొచ్చేసారు. లాక్కొచ్చేస్తే మీరు ఒకసారి ఆలోచించండి, అంత పర్వతాకార సన్నిభుడైనటువంటి హనుమ వాడి పాదాలు అట్టుకుని వేగంగా కిందకి లాగేస్తుంటే బహుశా వాడి అంగీ గాలికి పైకి ఇలా బుట్టలా ఎగిరిపోయి ఉంటుంది. వాడిని ఇలా కిందకి లాక్కొచ్చేసి వాడు కోదండం కాని కత్తి కాని పట్టుకోవడానికి వీలు లేకుండా, చిన్నప్పుడు పిల్లలను ఆట ఆడిస్తుంటారు చేతులు పట్టుకుని తండ్రి గిరగిరగిరగిరగిరగిరగిరగిర తిప్పి నించో పెడతాడు, వాడికి కళ్ళు తిరిగి నిలబడలేక ఇలా ఇలా అయిపోతుంటే కొడుకుని పట్టుకుని సంతోషిస్తుంటాడు తండ్రి. అలా ఆ అక్షకుమారుడి రెండు కాళ్ళు పట్టుకుని గాల్లో గిర్ర 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 తిప్పేట, తిప్పి ఒక్కసారి నేలకేసి కొట్టారు. సభగ్న బాహూరుకటి ఈశిరోధర చరన్న సృజ్నిర్మథితాస్తిలోచన సభగ్న బంధ ప్రవికీర్ణ బంధనో హతక్షితౌ వయుసుతేన రాక్షస. ఆ కొట్టేటప్పటికి ముందు ఈ రెండు కళ్ళు పేలిపోయి గుడ్లు ఎగిరిపోయాట, తలకాయ 1000 వ్రక్కలైపోయి కొబ్బరికాయ దిష్టి తీసి కొట్టే ఎలా పగిలిపోతుందో అలా చిన్న చిన్న పెచ్చులు కింద విరిగిపోయిందిట. కొట్టుంటే కడుపు బద్దలైపోయి ప్రేగులన్నీ బయటికి వచ్చేసేయట, చేతిలో మిగిలిపోయిన కాళ్ళని తీసి విసిరవతల పారేశారు, అలా కొట్టి చంపేశారు. ఈ వార్ అసలు అది చూడగానే పారిపోయారు రాక్షసులందరూ. అమ్మ నాయనోయ్ చంపేవాడు ఉంటాడు కానీ ఇంత దారుణంగా చంపేయడం ఏమిట్రా బాబు అని పోయి రావణాసురుడికి చెప్పారు, చంపేశాడు నీ కొడుకునని. వాడికి మొట్టమొదటిసారి జీవితంలో బాధ అంటే ఏమిటో భయం అంటే ఏమిటో తెలిసింది, తన కొడుకు చచ్చిపోయాడు అనేటప్పటికి. ఇంకా ఎవరిని పంపాలో అర్థం కాక ఇంద్రజిత్తు వంక చూశాడు, నిన్ను పంపకూడదు కానీ నిన్ను పంపక తప్పటం లేదు ఇవ్వాల, అందుకని పంపుతున్నాను ఇంద్రజిత్ వెళ్ళి చాలా జాగ్రత్తగా వెళ్ళు, లంకాపట్టణం యొక్క భద్రత అంతా ఇవ్వాల నీ చేతిలో ఉంది, చాలా జాగ్రత్తగా ఒక్కసారి అస్త్రాలన్నీ మననం చేసుకుంటూ వెళ్ళు మంత్రాలని, వెళ్ళి ఎలాగైనా సరే ఆ హరివీరుడి యొక్క వేగం తగ్గించి పట్టుకో, పట్టుకుని తీసుకురా, అవకాశం దొరికితే సంహరించు బయలుదేరమన్నాడు. తండ్రికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వాడో గొప్ప టక్కుట, బాబోయ్ ఇంద్రజిత్ అంటే సామాన్యుడు కాడు వాడి యుద్ధం, అమ్మ నాయనోయ్ వాడు అసాధ్యం కూలిపోనోయ్, రేపటి నుంచి యుద్ధకాండలో వాడి యుద్ధం చూద్దురు కానీ ఇంద్రజిత్ అంటే ఏమిటో అసలు. వాడు వెంటనే లేచాడు, వాడి రథానికి అందరూ గుర్రాలు కట్టుకుంటారు గాడిదలు కట్టుకుంటారు, వాడేమిటో అవి కట్టుకోడు, పెద్ద పులులు సింహాలు తోడేళ్ళు కట్టుకుంటాడు వాడు. వాడి రథం మామూలుగా కాదు, యజ్ఞగుండంలోంచి బయటికి వచ్చింది ఆ రథం, అది ఎక్కుతాడు వాడు ఆ రథాన్ని. అందులో గొప్పతనం ఏమిటంటే వాడు కానీ ఆ రథమికి యుద్ధానికి వస్తే పొగమంచుతో కప్పేస్తాడు భూమిని అంతటిని, ఎవరికీ తన ఎదుటనున్నవాడు కూడా కనపడ్డాడు, భూమి మీద కాకుండా దిక్కులు విదిక్కులు తిరుగుతుంది వాడి రథం, చప్పుడు వినపడదు, ధనస్సు కానీ వింటినారి కానీ వాడి చప్పుడు కానీ రథం చప్పుడు కానీ వినపడదు. అరగంటలో 60 కోట్ల మందిని కొట్టి వెళ్ళిపోతాడు వాడు, అంత శక్తి సామర్థ్యాలున్నవాడు. వాడు యుద్ధానికి బయలుదేరి వచ్చాడు, హనుమని వాడు చూశాడు, హనుమ ఇంద్రజిత్తుని చూశారు, ఇద్దరు ఒకరికి దొరకకుండా ఒకరు కొట్టుకుంటున్నారట. ఎన్ని బాణాలో ఇంద్రజిత్ వేస్తున్నాడు, ఒక్క బాణం తగలకుండా సూక్ష్మ రూపంలో వాటి మధ్యలోంచి హనుమ తిరుగుతున్నారు, వేశాడు 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 బాణాలు వేశాడు. ఈ హరివీరుణ్ణి వేగం తగ్గిస్తే తప్ప పట్టుకోలేము, అసలు ఈయన వేగం ముందు ఆగిపోవాలి, ఆగిపోతే పట్టుకోగలమనుకున్నాడు, ఏం చెయ్యాలనుకున్నాడు. తత స్వాయంభవైర్మంత్రం బ్రహ్మాస్త్రమభిమంత్రితం హనుమాన్ చింతయామాసా వరదానం పితామహాత్. ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు, బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డం వల్ల స్వామి హనుమ నేల మీద పడ్డారు. ఆయనకి జ్ఞాపకానికి వచ్చింది, నాకు పితామహుడు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క అనుగ్రహం ఉంది, ఏ అస్త్రానికి నేను కట్టుబడను, కానీ ఇది బ్రహ్మాస్త్రం, ఇంటి పెద్ద ఆయన పేరు మీద ఉండేటటువంటి అస్త్రం, నేను గౌరవించాలి, నేను ఆయన్ని తలుచుకుని నమస్కారం చేయగానే ఇది నన్ను వదిలేస్తుంది, నేను చెయ్యదు, కానీ నేను కొంతసేపు దీనికి కట్టుబడి ఉంటానని అలా ఉన్నారట. ఈలోగా ఈ రాక్షసులందరూ పరిగెత్తుకొచ్చేశారు. సబద్ధస్తేన వల్కేన విముక్తోస్తేన వీర్యవాన్ అస్త్రబద్ధస్య చాన్యం హీ నబంధం అనువర్తతే. గబగబా కనబడ్డ నార తాళ్ళు తప్పెట్లు గుడ్డ ముక్కలు అన్ని పట్టుకొచ్చారు, పట్టుకొచ్చి మళ్లీ దొరకడేమో అని గబగబా ఆయన చేతులు కాళ్ళు అన్ని కట్టేస్తున్నారు, ఏనుగుని గడ్డిపోతలతో కట్టేసినట్టు కట్టేస్తుంటే ఆయన అనుకున్నారట, అస్త్రేణాభి బద్ధస్య భయం మమన జాయతే, బహుశా నన్ను పితామహ మహేంద్రాభ్యాం రక్షితస్య అని లేచ లేనచ నన్ను బ్రహ్మాస్త్రానికి నేను కట్టుబడినా నాకు భయం వెయ్యట్లేదు. అవునులే, ఆనాడు సముద్రంలో మైనాకుడే లేచి వచ్చాడు రామకార్యం అంటే, నన్ను బ్రహ్మగారు రక్షిస్తున్నారు, ఇంద్రుడు రక్షిస్తున్నాడు, అగ్నిహోత్రుడు రక్షిస్తున్నాడు, నా తండ్రి వాయుదేవుడు రక్షిస్తున్నాడు, అందుకని నాకేం భయం లేదనుకున్నారు. వీళ్ళు తాళ్ళు తప్పెట్లు తెచ్చి ఆయన్ని కట్టేశారు. కట్టేసి కర్రలు పెట్టి కొడుతున్నారు. ఆయన కొడుతుంటే ఆయన అనుకున్నారు, ఎలాగో దుర్మార్గుడు రావణుడితో మాట్లాడాలనుకున్నాను కదా, ఎంతసేపు చంపుతాను ఇలా వీళ్ళని, అందుకని ఒకసారి రావణుణ్ణి చూద్దామనుకున్నారట. కానీ రావణాసురు ఇక్కడ ఇంద్రజిత్ అనుకున్నట్ట, అహో మహత్కర్మ కృతం నిరర్ధకం నరాక్షసైర్ మంత్రగతిర్విమృష్ట పునశ్చ నాస్తే విహతే శ్రమణ్య ప్రవర్తితాం సంశయతాత్మ సర్వే. ఈ రాక్షసులు బుద్ధిహీనులు, బ్రహ్మాస్త్రంతో నేను కడితే వీళ్ళెళ్ళి జనపనారతో తాళ్లతో కట్టారు. బ్రహ్మాస్త్రానికి ఒక గౌరవం ఉంటుంది, వేరొక దానితో కడితే బ్రహ్మాస్త్రం వదిలేస్తుంది, అందుకని వదిలేసింది బ్రహ్మాస్త్రం. ఒకసారి బ్రహ్మాస్త్రం వేసినటువంటి వ్యక్తి మీద ఇంకా ధనుర్వేదంలో ఉన్న ఏ అస్త్రం మళ్ళీ సూర్యోదయం అయ్యే వరకు పనిచేయదు, అందుకని లంక అంతా ప్రమాదంలో పడిపోయింది. ఇప్పుడు ఈ హరివీరుడు తలుచుకుంటే ఏమైనా చేసేస్తాడు. ఎంత ప్రమాదం వచ్చిందిరా వీళ్ళకి తెలియట్లేదని వాడు అనుకున్నాడు, తెలియక అస్త్రమే పట్టుకుంది అనుకుంటున్నాడు, కట్టేశారు కదా అని వాడు సంతోషపడిపోయాడు. ఈయన్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళారు, తీసుకెళ్ళి నిలబెట్టారు. ఏదో ఆయన ఇలా తోక చుట్టుకున్నారు, తోకెక్కి కూర్చున్నారు, అలాంటి పిచ్చ పిచ్చ పనులు హనుమ చెయ్యరు. ఆయన నవవ్యాకరణ పండితుడు, బుద్ధిమతాం వరిష్టం, మనకున్న పిచ్చ పిచ్చ ఆలోచనలన్నీ హనుమ మీద పెట్టకూడదు. ఆయన్ని తీసుకెళ్ళి నిలబెట్టారు. నిలబెడితే ఆయన రావణాసురుణ్ణి చూశారు. వాడు నల్లటి మబ్బు సింహాసనంలో దిగితే ఎలా ఉంటుందో, కాటుక కొండ ఒక దాన్ని తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. నల్లటి మబ్బు మీద కొంగల బారు పెడుతుంటే ఎలా ఉంటుందో అటువంటి ముత్యాలహారం వేసుకున్నాడు. ఒక మనిషి 10 తలకాయలతో కనపడ్డారనుకోండి, మనం ఎంత అర్జెంటు పని మీద వెళ్ళిపోతున్నా బ్రేక్ వేసి ఏమిటో వీడికి తలకాయలు ఇలా ఉన్నాయని చూడమా, అంత చిత్రంగా చూశారు హనుమ కూడా. వీడు వీడికి 10 తలకాయలు ఏమిట్రా, గమ్మత్తుగా ఉన్నాయి 10 తలకాయలు, 10 కిరీటాలు, పెద్ద పెద్ద ముక్కులు, పెద్ద పెద్ద నోళ్లు, హారాలు, విడిడాబు, ఎంత ఆశ్చర్యంగా ఉన్నాడు రా వీడు అని వీడు వంక చూశారు. వాడు రత్నములు వజ్రములు తాపడము చేయబడినటువంటి స్ఫటికములతో చేయబడినటువంటి ఒక పెద్ద వేదిక మీద ఉత్తమమైనటువంటి ఆస్తరణం పరచబడి ఉంటే దాని మీద కూర్చుని ఉన్నాడు. వాడికి హనుమతో మాట్లాడడం సిగ్గనిపించింది. నేను ఈయనతో మాట్లాడడం ఏమిటి, మాట్లాడకూడదనుకున్నాడు. ఒక్కసారి తన మంత్రుల వంక చూశాడు, ప్రహస్తుడి వంక చూశాడు. నేను అడగను, మీరు అడగండి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరి వాడు, ఎందుకు వచ్చాడు, ఎవరి పనుపునొచ్చాడు, ఎందుకు నాకు ఇష్టమైన అశోకవనాన్ని భంజించాడు, సీతమ్మతో ఎందుకు మాట్లాడాడు, ఏం మాట్లాడాడు కనుక్కోండి. నిజం చెప్పాడా ప్రాణాలుంటాయి, అబద్ధం చెప్పాడా ప్రాణాలు పోతాయి, అడగండి అన్నాడు. అంటే ప్రహస్తుడు అన్నవాడు లేచాడు. లేచి హనుమేదో భయపడిపోతున్నట్టు వీడు మాట్లాడడం మొదలుపెట్టాడు. నువ్వేం భయపడకు, నువ్వేం కంగారు పడకు, మా ప్రభువు ధర్మాత్ముడు, నీకొచ్చిన లోపమేం లేదు, నిన్ను విడిచిపెట్టేస్తాం, నువ్వేం భయపడకు, నిజం చెప్పేశాయి. నిన్ను అగ్ని పంపించాడా, యముడు పంపించాడా, కుబేరుడు పంపించాడా, శ్రీ మహావిష్ణువు పంపించారా, ఎవరి యొక్క ప్రమేయం చేత నువ్వు ఈ లంకాపట్టణానికి వచ్చావు, ఎందుకు మా ప్రభువుకి ఇష్టమైనటువంటి ప్రమదావనాన్ని భంజించావు, నిజం చెప్పావా నీ ప్రాణములుంటాయి, అబద్ధం చెప్పావా నీ ప్రాణములు పోతాయి, ఉన్నటువంటి నిజం చెప్పేశాయి అన్నారు. అంటే స్వామి అనుకున్నారట, తుచ్చుడు వీడితో మాట్లాడడం ఏంటి, నేనొచ్చింది వాడితో మాట్లాడదామని అని ఒక్కసారి రావణుడి వంక చూశారు. అహో రూపం, అహో ధైర్యం, అహో సత్వం, అహో ద్యుతి, అహో రక్షస రాజస్య సర్వలక్షణయుక్తత అంటారు. ఏమి కాంతి, ఏమి ద్యుతి, ఏమి పరాక్రమం, ఏమి డాబు, నిజంగా వీడి దగ్గరే కాని మహాపతివ్రత అయిన స్త్రీని అపహరించి తెచ్చినటువంటి పాతకం లేకపోతే వీడు 3 లోకములను శాసించగలిగిన వాడు కదా అనుకున్నారు. తన శత్రువైన ఉత్తముడైనటువంటి వాడు అవతలవాడిలో ఉన్న తేజస్సుని చూసి అలా మాట్లాడతాడు. కానీ హనుమ కూడా, రావణాసురుడు కూడా హనుమని చూశారు. చూసి శంకాహృతాత్మా దధ్యౌసా కపీంద్రం తేజసావృతం కిమేష భగవాన్ నందీ భవేత్ సాక్షాద్విహాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. ఓహో, వాడికి శంక కలిగింది, అనుమానం ఎప్పుడొచ్చిందో అప్పుడే వాడు సగం చచ్చిపోయినట్టు. శంకాహృతాత్మా దధ్యౌసా కపీంద్రం తేజసావృతం, ఆ హనుమ యొక్క తేజస్సుని చూసి వాడు భయపడ్డాడు. భయపడి ఇది ఒక వానరుడికి ఉండేటటువంటి తేజస్సు కాదు, ఇతపూర్వం నేను జాంబవంతుణ్ణి చూశాను, వాలిని చూశాను, సుగ్రీవుణ్ణి చూశాను, సుషేణుణ్ణి చూశాను, నీలుణ్ణి చూశాను. వాళ్ళెవ్వరికీ ఇంతటి పరాక్రమం, ఇంతటి సామర్థ్యం, ఇంతటి బుద్ధి వైభవం లేవు. ఇది ఏదో మహాభూతం. బహుశ ఆనాడు నేను కైలాస పర్వతాల్ని కదిపేస్తున్నప్పుడు నందీశ్వరుడు శపించాడు, వానరులు వచ్చి నీ కొంప ముంచుతాయని. బహుశ నందీశ్వరుడు వచ్చాడేమో అనుకున్నాడు. కిమేష భగవాన్ నందీ భవేత్ సాక్షాధ్యాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా అనుకున్నాడు. అనుకుని భయపడుతూ హనుమ వంక చూశాడు. ఇద్దరూ ఉపాసకులే, ఇద్దరూ భక్తులే, కానీ హనుమ యొక్క పరాక్రమం ముందు, హనుమ యొక్క తేజస్సు ముందు ఆయన వచ్చి నిలబడితే ఇంత రావణాసురుడు ఎందుకు పనికి రాకుండా పోయాడు. పడితే స్వామి హనుమ మాట్లాడడం మొదలెట్టారు. నువ్వనుకున్నట్టుగా నేను ఎవ్వరి దూతని కాను, కుబేరుడి దూతను కాను, విష్ణువు దూతను కాను, యముడి దూతను కాను. నేను నాంత నేనుగా వచ్చిన వాణ్ణి, నేను వానరంగా వచ్చాను. నా యొక్క యథార్థమైన స్వరూపము వానర స్వరూపమే. నన్ను హనుమ అంటారు. నేను సుగ్రీవుడి యొక్క సచివుణ్ణి, కిష్కింధారాజ్యాన్ని పరిపాలించేటటువంటి వాలి రావణ. నీకు తెలుసు కదా అన్నారు. నీకు తెలుసు కదా అండంలో ఒక రహస్యం ఉంది. ఆ వాలి చావగొట్టాడు రావణాసురుణ్ణి. అందుకని నీకు తెలుసు కదా ఆ వాలిని ఒక బాణంతో కొట్టేశాడు రామచంద్రమూర్తి. అలా కొట్టేసి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. ఆ సుగ్రీవుడు నీకు అన్నదమ్ముడి వరస అవుతాడు. ఎందుకని వాలికి రావణాసురుడికి అగ్నిసాక్షిగా ఒప్పందం ఉంది. అందుకని ఆయన తమ్ముడు సుగ్రీవుడు కాబట్టి నీకు కూడా అన్నదమ్ముడి వరస అవుతాడు, సోదరుడు. అందుకని ఆ సుగ్రీవుడు నిన్ను కుశలమడిగానని చెప్పమన్నాడు అన్నాడు. ఇందులో ఎత్తిప్పుడు పొంది. మా సుగ్రీవుడు ఎప్పుడైనా ఎవరినైనా అన్నయ్య బాగున్నావా అని అడిగాడంటే వాడు వెళ్ళిపోతాడు. అలా పంపించేశాడు వాళ్ళని. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాడు, కుశలంగా ఉన్నావా అని నిన్ను కుశలం అడగమన్నాడు. ఇంకా నేనెందుకు వచ్చానని అడిగావు కదా, ఉన్న మాట చెప్పేస్తాను. నేను రావణ రాక్షసుణ్ణి కాను, రామచంద్రమూర్తిలా నరుణ్ణి కాను. నేను తటస్థమైనటువంటి వాణ్ణి, మధ్యస్థుణ్ణి, వానరుణ్ణి. అందుకని ఉన్న మాట ఉన్నట్టుగా నీ హితం కోరి నాలుగు మంచి మాటలు చెప్తాను. విన్నావా బాగుపడిపోతావు, వినలేదా నాశనం అయిపోతావు. నువ్వెందుకు వచ్చావని కదా నన్ను అడిగావు, ఉన్న మాట చెప్తున్నాను. కరము విరించితే వరముగాంచిన నన్ను సురాసురుల్ కట్టరాదగుట, జూ శరముక్తుడనైతి దశకంటు నొండుగతి కానన శక్యముగాన రాక్షసోత్తరముల చేత కట్టుబడి వేడుక చూడవచ్చితి. నిన్ను చూడడానికి వేరొక అవకాశం లేదు. అందుకని దండోపాయంతో అశోకవనాన్ని భంజించాను. భంజిస్తే నీవారు నా మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వస్తే దేహాన్ని రక్షించుకోవాలి కాబట్టి ఏదో ఇలా అలా అన్నాను, నాలుగు గుద్దులు గుద్దాను, వాళ్ళు చచ్చిపోయారు. నాకా దోషమేమంత కట్టకు. ఇవాళ నీకు నాలుగు మాటలు చెప్దామని నీ సభామంటపంలోకి వచ్చాను. ఒక మంచి మాట చెప్తాను విను రామా. రావణ పూర్వకాలంలో కోసల రాజ్యాన్ని దశరథ మహారాజు గారు అనేటటువంటి రాజు పరిపాలించేవాడు. ఆయనకి నలుగురు కుమారులు. అందులో పెద్దవాడు సుగుణాల రాశి రామచంద్రమూర్తి. తండ్రి మాట నిలబెట్టడం కోసమని 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యడం కోసమని దండకారణ్యానికి వచ్చాడు. నాకు తెలియదు అని అబద్ధాలు రావణ నువ్వాడకు. తస్య భార్య వనీనష్ట సీత పతివ్రత వైదేహస్య సుట రాజ్ఞో జనకశ్చ మహాత్మనః. విదేహ వంశంలో జన్మించిన జనక మహారాజు గారి యొక్క ఆత్మజయ అయినటువంటి సీతమ్మ రామచంద్రమూర్తి యొక్క భార్య. మహాపాతివ్రత్యంతో రాముణ్ణి అనుగమించి దండకారణ్యానికి వచ్చింది. జనస్థానంలో రావణ నువ్వు సీతమ్మని అపహరించి తెచ్చి లంకలో పెట్టావు. నాకు తెలియదు, నేను చూడలేదు అని నన్ను డబాయిద్దాం అనుకుంటున్నావేమో. లక్షితేయం మయా సీతా తథా శోకపరాయణ గృహ్యయాం అభిజానాసి పంచాస్యమివపన్నయీం. రావణ ఉన్న మాట ఉన్నట్టు చెప్తున్నాను. నేను సీతమ్మని చూడ్డం జరిగింది. అశోకవనంలో సీతమ్మ ఉంది. నువ్వే సీతమ్మని అపహరించి తెచ్చావు. నువ్వు అనుభవించడానికి యోగ్యమైనటువంటి స్త్రీ సీతమ్మ అనుకుంటున్నావు. ఆకలి ఉన్నవాడు తెలియక విషంతో కూడుకున్న పదార్థాన్ని జీర్ణం చేసుకోగలగందని తినేసినట్టు సీతమ్మ జోలికొచ్చావు. ఆ సీతమ్మ ఎవరో తెలుసా? 5 తలల పావు. నీ ప్రమాదాన్ని నువ్వు కొని తెచ్చుకున్నావు. నీ మృత్యువుని నువ్వు తెచ్చుకున్నావు. నీ మెడకి చుట్టుకున్నావు. నా మాట విను. రామచంద్రమూర్తి యొక్క తేజస్సు ముందు నువ్వు నిలబడలేవు. రాముడి వరకెందుకు నిన్ను చంపడానికి? సుగ్రీవుడు చంపేస్తాడు నిన్ను. ఎందుకని ఇవాళ రాముడికి సుగ్రీవుడికి అగ్నిసాక్షిగా స్నేహ అంగీకారము, స్నేహ ఒడంబడిక ఉన్నాయి. రాముడి శత్రువు, సుగ్రీవుడికి శత్రువు. నువ్వు కోరుకున్నటువంటి వరాల్లో నరములు నరులు వానరులు లేరుగా, మినహాయింపు కోరావు, అందుకని వాళ్ళిద్దరి చేతిలో చనిపోతావు. సుగ్రీవో నహిదేవోయం నాసురో నచరాక్షసః నదానవో నగంధర్వో నయక్షో నజపన్మగః. సుగ్రీవుడు గంధర్వుడు కాడు, కిన్నెరుడు కాడు, కింపురుషుడు కాడు, యక్షుడు కాడు, దేవత కాడు, రాక్షసుడు కాడు, ఆయన కేవలం వానరుడు. అందుచేత సుగ్రీవుడి చేతిలో చనిపోతావుగా, సుగ్రీవుడు వచ్చి చంపేస్తాడు. సుగ్రీవుడు కాకపోయినా రాముడి చేతిలో మరణిస్తావు. రామణ, నీకొక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా విను. తదేవ ఫలమన్వేతి ధర్మస్యా ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నాత్ర సంశయ. ఇది మనందరం జీవితాల్లో గుర్తుపెట్టుకోవలసినటువంటి ఒక గొప్ప తీర్పు చెప్పేస్తున్నారు ఇవాళ స్వామి హనుమ. పాపము రెండు రకాలుగా ఉంటుంది. ఒక పాపము చేశావు, అది మూలఘాతి కాదు, శరీరాన్ని పడగొట్టం, కానీ పాప ఫలితాన్ని అనుభవించాలి. అందుకని పాప ఫలితాన్ని పుణ్య ఫలితాన్ని ఏకకాలమునందు పరమాత్మ ఇస్తారు. ఏదో చిన్న పాపం చేశావు, అందుచేత శరీరంలో ఒక వ్యాధి ఉంటుంది, ఏదో మధుమేహము వ్యాధితో ఉంటావు, కానీ పుణ్య ఫలితం ఉంది, అపారమైన ఐశ్వర్యం ఉంటుంది. నీకు మధుర పదార్థం తినడమునందు ప్రీతి, కానీ తినకుండా వ్యాధి ఉంటుంది, చేసిన పాపాలు చిన్నవి. అందుకని పరమాత్మ ఏకకాలమునందు రెండిటిని అనుభవింపచేస్తారు, తప్పించేంతక మించి శరీరాన్ని బాధ పెట్టరు, శరీరాన్ని పడగొట్టేడు, మనస్సాన పడుకోబెట్టడు. కానీ నువ్వు చేసినటువంటి అపచారం సామాన్యమైంది కాదు. కొన్ని కొన్ని పాపాలైతే ప్రాయశ్చిత్తాలుంటాయి, నువ్వు చేసినటువంటి పాపం సామాన్యమైనటువంటి పాపం కాదు. ఏ పాప పుణ్యం చేశావో ఆ పుణ్యానికి ఫలితాన్ని అనుభవించేశావు, కాంచన లంకకి అధిపతి అయ్యావు, కొన్ని వేల మంది కాంతలతో సుఖాల్ని అనుభవించావు, ఇంతమంది రాక్షసులకి ప్రభువుగా నిలబడ్డావు. కానీ ఇవాళ పరదారాగ్రహణం చేశావు, మహాపతివ్రత అయినటువంటి స్త్రీని అపహరించి తీసుకొచ్చావు, ఉద్యానవనంలో ఆ తల్లి కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తోంది, ఇది మూల ఖాతి. ధర్మపత్ని అయిన భార్యతో తృప్తి పడకుండా వేరొకరి భార్యని తన భార్యగా తెచ్చి సుఖాన్ని అనుభవించిన వాడు ఎన్నటికైనా శరీరము పడిపోవలసిందే. ఈశ్వరుడు ఆ విషయంలో మాత్రం ఇంకా ఏ విధమైనటువంటి దాక్షిణ్యము చూపించడు. అలా పడిపోవడానికి ఏ వ్యాధి కావాలో ఆ వ్యాధి రూపంలో లోపలకొచ్చి అకాల మృత్యువుగా పడగొట్టేస్తాడు శరీరాన్ని. అందుకని దారుణమైనటువంటి పని చేశావు రావణ, నా మాట విను. నేను రాముడి ముందు నిలబడగలనని అనుకుంటున్నావేమో, రాముడి యొక్క తేజస్సు ముందు నువ్వు నిలబడలేవు. అగ్నిహోత్రంలో పడిన దీపపు పురుగు ఎలా నశించిపోతుందో, రాముడే లంకా పట్టణానికి వచ్చి నిలబడినటువంటి రోజున నువ్వు అలా నశించిపోతావు. ఎందుచేతనో తెలుసా, రాముడు ధనుర్వేదాన్నంతటినీ తెలుసున్నవాడు, ఋషుల దగ్గర సమస్త అస్త్రశస్త్రములు తెలుసుకున్నవాడు, మహాధర్మాత్ముడు. అటువంటి రాముడు వచ్చి లంకలో నిలబడి చేతిలో కోదండమును పట్టుకుని బాణములను విడిచిపెట్టడం ప్రారంభం చేశాడా, నువ్వు నిలబడలేవు. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపు డేశడు వజ్రసాధమాఖండిత పంక్తి కంట కనకంఠ పురాంతక శైలచాలనోద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండముల్. రామచంద్రమూర్తి తన ఎడంచేత్తో బంగారు కోదండాన్ని పట్టుకుని అక్షయ బాణతూణీరంలోంచి బాణములను తీసి వింటినారిని టంకారం చేసి దిక్కులను విదిక్కులను నింపేసి ఆ బాణాన్ని కోదండంలో సంధించి లంకాపట్టణం మీదకు విడిచిపెట్టినప్పుడు మెరుపులు కురిపిస్తూ ఆ బాణాలు వచ్చి లంకని కాల్చేస్తుంటే, రావణ నీలాంటి వాళ్ళు లక్ష మంది రావణులు రామచంద్రమూర్తి ముందు నిలబడలేరు. నేను నిలబడగలనని అనుకుంటున్నావేమో, నేను చెప్తున్నాను, రాముని యొక్క ధర్మము చేత ఈ లంకా పట్టణము ఎన్నడో కాలిపోయింది. ఈ లంక కాలిపోతూ నాకు దర్శనమిస్తోంది. చరణాగ్రమునని భుజాదర్పమడచిన ధూర్జటి విలు లీల తృంచి వహించే వలపాశంబున పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కులవేసే అని నిన్ను జరగొన్న అర్జును బురిగొన్న పరశురాముని యాజి భంగపరచే కడిమియొక్కడ కరదూషణాదుల పదునాలుగు వేవుర బారి సమరే అమ్మహాధనుర్ధరునకి గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులుగాక బ్రతుకగలరే. రావణ, రాముడంటే ఏమిటో తెలుసా, చరణాగ్రమునని భుజాదర్పమడచిన ధూర్జటి విలు లీల తృంచి వహించే ఏ శివధనస్సుని నువ్వు భంగం చేశావో అటువంటి పరమశివుడు ఒకనొక నాడు కైలాస పర్వతం మీద ఉండగా వెళ్ళి ఆ కైలాస పర్వతాన్ని రావణుడు కదుపుతూ ఉంటే శంకరుడు తన బొటనవేలుతో ఇలా నొక్కాడు. నొక్కితే నీ చేతులు 20 చేతులు కైలాస పర్వతం కింద ఉండిపోయాయి. ఉండిపోయి ఆ రోజున పెద్ద అరుపులు అరిచావు. ఆ రవణ చేత లోకాలని భయపెట్టావు కాబట్టి నీకు రావణ అని పేరొచ్చింది. అటువంటి శంకరుడి యొక్క ధనస్సుని రామచంద్రమూర్తి హేళగా భంగం చేశారు. చరణాగ్రమునని భుజాదర్పమడచిన ధూర్జటి విలు లీల తృంచి వయించే వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కూల వేసే. రావణ జ్ఞాపకం తెచ్చుకో, ఒకనాడు వాలి సంధ్యావందనం చెయ్యడం కోసమని 4 సముద్రాల్లో ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి అర్ఘ్యమిస్తూ ఉంటే నువ్వెళ్ళి వాలిని ఇబ్బంది పెట్టబోయావు. వీడి సంగతి తర్వాత చూద్దామని చెప్పి తోకకి చుట్టి నీళ్లలో ముంచి అలా అట్టే పెట్టాడు. నిన్ను ఊపిరి కోసం కొట్టుకుంటుంటే మళ్ళీ ఇంకో సముద్రానికి ఎగిరాడు. 4 సముద్రాల్లోనూ ఎవర్రాయి 10 తలల పురుగు అని నీళ్లలో నొక్కి పెట్టి ఉంచాడు. ఆ తర్వాత కిష్కిందకు వచ్చేసిన తర్వాత భార్య ఇచ్చిన పాలు తాగేసి తోక జుళిపిస్తే కిందపడ్డావు నువ్వు. ఏరా పురుగా, ఎందుకు వచ్చావురా ఇక్కడికి అని అడిగాడు. అడిగితే అప్పుడు నువ్వు కాళ్ళ మీద పడి క్షమార్పణ చెప్పావు. అటువంటి వాలిని ఒక బాణంతో కొట్టేశాడు రాముడు. వాలిని ఒక్కమ్మున కూల వేసి అని నిన్ను జరగొన్న అర్జును బొరిగొన్న పరశురాముని ఆజి భంగపరచే. పరశురాముడు ఈ భూమండలంలో ఉన్న సమస్త క్షత్రియులను కూడా ఓడించాడు. అటువంటి పరశురాముడి యుద్ధంలో రాముడు నిగ్రహించాడు. పరశురాముని ఆజి భంగపరచే. కడిమి ఎక్కడ కరదూషణాదుల 14,000 వారి సమరే. 14,000 మంది కరదాసునాదులనే రాక్షసులు ఒక పక్క, రాముడొక్కడు ఒక పక్క. ఎప్పుడు బాణం తీశాడో, ఎప్పుడు సంధించాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో తెలియదు. 14,000 మందిని నిహతుల్ని చేశాడు. అందుచేత రావణ అంతమందిని రాముడు ఒక్కడే చంపేశాడు. కరదూషణాదుల 14,000 బారి సమరే. అమ్మహాధనుర్ధరునకిగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులుగాక బ్రతుకగలరే. అటువంటి రామచంద్రమూర్తి వచ్చి కోదండంలో బాణాలు సంధించి నీ మీద విడిచిపెడుతుంటే నువ్వు బతుకుతావా? అయినా రావణ 10 తలల పురుగువి, నన్ను చూస్తే హడిలిపోయేవాడివి, నిన్ను చంపడానికి మా రామచంద్రమూర్తి రావాలా? తురగ చందన మత్తవారణ భట స్తోమంబుతో కూడా నీపురి భస్మంబుగ కాల్చి సైనిక సుహృత్ పుత్రాన్ని జశ్రేణి నెత్తురుక్రక్కన్ పడగృద్ది చంపి మరి మృత్యుక్రూరతం పట్టి నీ శిరమూల్త్రుంపగా నేనే చాలు జయశ్రీ లబ్ధివర్ధి లగన్. రాముడి వరకెందుకురా? నీ సైన్యాన్నంతటిని లంకాపట్టణాన్నంతటిని పుడిగుద్దులు గుద్ది చంపేస్తాను, నెత్తురు కక్కేట్టు చంపేస్తాను, నీ 10 తలకాయలు గిల్లేస్తాను రావణ, ఏమనుకుంటున్నావు? నేను చాలు. మర్యాదగా సీతమ్మ తల్లిని తీసుకెళ్లి ఇచ్చావా రాముడికి? బ్రతికిపోతావు, లేకపోతే చచ్చిపోతావు రావణ, ఏమనుకుంటున్నావు? నీకంతర్పిత కలపాశము శిరో నిర్ఘాత పాతంబు లంకైక సంచయ కాలరాత్రి గల బద్ధోదగ్ర కాలాహి కన్యాకారాగత మృత్యువున్ జనక కన్యన్ వేగ నొప్పించి లోకైకత్రాను నిరమునింగనుము నీ కాబుద్ధి కాకుండినన్ సీతారాముల కోపస్ఫీతానల శిఖలు కలయ పేర్చుచు లంకాభూత వ్రాతము భస్మీభూతముగా చేయునడు పొడమిన కింకన్. నువ్వు తెచ్చుకుని నీ ఇంట్లో పెట్టుకున్నది 5 తలల పావు, నీ తల మీద పడుతున్న పిడుగు, నీ కంఠంలో పెట్టుకున్న అగ్ని, నశించిపోతావు రావణ. మర్యాదగా తీసుకెళ్లి సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తి యొక్క చరణారవిందముల యందు సమర్పించి బ్రతికిపోరా తుచ్చుడా అన్నాడు. అనేసరికి వాడికి ఎక్కడలేని ఆగ్రహం వచ్చింది. ఒక నిండు సభలో నన్నొచ్చి ఇలా మాట్లాడిన వాడు ఇతపూర్వం లేడు. వాడికి భయం వేసేసి ఆ హనుమ యొక్క తేజస్సు చూసేసరికి చంపేసేయండి అన్నాడు. అనేసరికి విభీషణుడు లేచాడు. సాధుర్వాయ దివా సాధు పరైరేషా సమర్పిత బ్రవన్ పరార్థం పరవాన్నదూతో వదమర్హసి. అన్నయ్యా, నువ్వు వేదాలు చదివావు, వేదాంగాలు చదివావు, పురాణాలు చదివావు, ధర్మం తెలుసుకున్నావు. ఇన్ని తెలుసుకున్న తర్వాత నువ్వు వచ్చినటువంటి దూతని సంహరించమంటే ఇంకా చదువుకోవడం అనవసరం అన్నా కనిపిస్తోంది. దూతని చంపకూడదు. దూతకి కొన్ని శిక్షలు శాస్త్రంలో చెప్పారు. తల గొరిగించవచ్చు, ఒక అవయవాన్ని తీసేయచ్చు, కాల్చి వాత పెట్టచ్చు, తప్ప సంహరించకూడదు. అయినా ఈ వానరాన్ని చంపితే నీ బలం అవతల వారికి ఎలా తెలుస్తుంది? దీన్ని తిరిగి వెళ్ళిపోని, కొంత సైన్యాన్ని ఆ రాజకుమారుల మీదకి పంపించు. వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళకి నీ శక్తి ఏమిటో తెలుస్తుంది. అంతేకాని వచ్చినటువంటి దూతని చంపుతావా? చంపకన్నయ్యా అన్నాడు. అంటే విభీషణుడి మాటలు విని ఒక శిక్ష వేశాడు. ఈ వానరములకు తమ తోక అంటే చాలా ఇష్టం, అందుకని ఈ తోకకి నిప్పు పెట్టండి. కాలిపోయిన తోకతో ఈ వానరం తిరిగి తన ఊరెడుతుంది. మిత్రులు, స్నేహితులు, బంధువులు చుట్టూ చేరి తోకలేని కోతి, తోకలేని కోతి అని ఏడిపిస్తారు. అలా చెయ్యండి అన్నాడు. వెంటనే పాత బట్టలు అట్టుకొచ్చారు, తోక చుట్టూ చుట్టారు, దాని మీద నెయ్యి పోశారు, అగ్నిహోత్రం వెలిగించారు, ఆయన్ని కట్లు కట్టారు, రథం ఎక్కించారు, చతుష్పదములు అంటే నాలుగు రోడ్ల కూడళ్లలోకి తీసుకెళ్లారు, ఇరుకు వీధుల్లో తిప్పారు, పెద్ద వీధుల్లో తిప్పారు, కర్రలతో కొడుతున్నారు, చారీకుడు చారీకుడు అని ప్రకటిస్తున్నారు, గూఢచారి గూఢచారి అని. మేడల మీద, మిద్దెల మీద ఆబాల గోపాలం, చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ నిలబడి చూస్తున్నారు. ఇంత కొడుతూ ఉంటే స్వామి అనుకున్నారట, పోనీలేరా, కొడితే కొట్టారు, రాత్రి వేళ కదా లంకాపట్టణం అన్వేషించాను, ఒక్కసారి పగటి పూట ఈ రావణాసురుడి యొక్క బలం ఏమిటో, ఈ లంక యొక్క గొప్పతనం ఏమిటో చూస్తాను, మా ప్రభు సుగ్రీవుడికి చెప్పాలిగా లంక ఎలా ఉంటుందని అడిగితే అని ఒక్కసారి చూశారట. చూసి మహానుభావుడు అంతా తిరిగి తీసుకొచ్చిన తరువాత ఒక్కసారి ఎగిరి రాజద్వారం మీదకి దూకారు. దూకి ఆ కట్లని జార్చేసుకున్నారు. తోకకి వెలుగుతున్న అగ్నిహోత్రాన్ని తోకని తీసి ఇలా పట్టుకున్నారు. ఆ తోరణం మీద నించునేటప్పటికీ వీళ్ళ గుండెలు జారిపోయాయి. ఆ కాపలా కాస్తున్న వాళ్ళు పట్టుకోబోయారు. నాలుగు టన్నుల కాళ్ళతో తన్నారు. తన్నేటప్పటికీ కింద పడిపోయారు, ప్రాణం విడిచిపెట్టేశారు. కానీ కొన్ని కొంతమంది రాక్షసులు పరిగెత్తుకుంటూ సీతమ్మ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, సీతమ్మ సీతమ్మ, నీతో కిచకిచలాడిన ఎర్రమూతి కోతి ఎవరంటే నాకు తెలియదన్నావు కదా, ఆ తోక కోతి కాలి, ఆ కోతి తోక కాలిపోతోంది, దానికి నిప్పు పెట్టించాడు రావణుడు అన్నారు. వెంటనే తల్లి అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేసింది. యజ్ఞస్తి పతి శుశ్రూషాం యజ్ఞస్తి చరితం తపః ఇది చాస్త్వేక పత్నీత్వం సీతో భవ హనుమతః ఇది కించిద్ అనుక్రోశస్తస్య మయ్యస్తి ధీమతః ఇది వా భాగ్యశోషయమే సీతో భవ హనుమతః ఇది మాం వృత్త సంపన్నాం తత్సమాగమలాలసాం స విజానాతి ధర్మాత్మా సీతో భవ హనుమతః ఇది మాం తారయేదార్య సుగ్రీవ సత్యసంధతః అస్మాత్ దుఃఖాంబు సంరోధాత్ సీతో భవ హనుమతః. ఈ శ్లోకాలు సుందరకాండలో మంత్రములు అని అంటారు. ఎన్ని కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా, ఒళ్ళు అగ్నిహోత్రంతో కాలిపోతున్నంత కష్టంలో ఉన్న వాళ్ళు కూడా ఈ శ్లోకాలు వింటే ఉపశాంతి లభిస్తుందంటారు. నేను రామచంద్రమూర్తికే సర్వకాలముల యందు సేవ చేసిన దాననైతే, రాముణ్ణే మనసులో పెట్టుకున్న దాననైతే, నాకు భాగ్య విశేషం మిగిలి ఉంటే, రాముడికి నా మీద ప్రేమ ఉంటే, సుగ్రీవుడు నన్ను మళ్లీ తీసుకెళ్లి రాముడితో కలపడం యథార్థమైతే, హనుమ యొక్క తోకకి నిక్షేపింపబడిన అగ్నిహోత్రము చల్లబడుగాక అంది. అమ్మవారి పాతివ్రత్య శక్తి అగ్నిహోత్రం తోక మీద వెన్నముద్ద పెట్టినట్టు అయిపోయింది. స్వామి చూసుకున్నారట, ఏమిట్రా తోక కాలడమ్మా అని, మండడమ్మా అని, వెన్నపూసలా ఉందనుకున్నారట. అవునులే, నేను సముద్రాన్ని దాటి వస్తుంటే మైనాకుడు ఆతిథ్యం ఇచ్చాడు, సముద్రుడు నాకు నమస్కారం చేశాడు, రామచంద్రమూర్తి పేరు చెప్తే, సీతమ్మ తల్లి పేరు చెప్తే ప్రకృతిలో ఉపకరించని ఏదుంటుంది, అయినా నా తండ్రి వాయుదేవుడికి అగ్నిహోత్రుడు స్నేహితుడు, అందుకని నాకు ఇలా ఉపకారం చేస్తున్నాడు అనుకున్నట్ట. అనుకుని మహానుభావుడు ఈ లంకా పట్టణాన్ని కాల్చి అగ్నిహోత్రుడికి సంతర్పణ చేసి వెళ్ళిపోతాను. అయితే మొదట ఎవరింట్లో పెట్టాలని చూశారట ఒకసారి. ఒక్కసారి ఒక ప్రాసాదం మీదకి దూకి ఒక ఇంటి మించి ఒక ఇంటి మీదకి దూకుతున్నారు. ఇదేమిట్రో, ఇప్పటిదాకా కట్టారనుకున్నాం, ఇప్పట్టుకు పరిగెడుతున్నాడు, ఎవరింట్లో పెట్టేస్తారో అని వీళ్ళు హడిగిపోతున్నారు. చూశారట, అవప్లుత్య మహావేగ ప్రహస్తస్య నివేదనం అగ్నిం తత్రసి నిక్షిప్య శ్వశలేన సమోబలి. తనని ప్రశ్న వేసిన ప్రహస్తుడు ఉన్నాడుగా, వీడింట్లో పెడదాం మొదట అనుకున్నా అక్కడ పెట్టారు బోని. ఆ ఇల్లు కాలడం మొదలుపెట్టింది. అంతే, ఇంకక్కడి నుంచి యజ్ఞశత్రోశ్చ భవనం ఇంద్రశత్రోస్త దైవచ నరకాంతకశ్చ కుంభశ్చ అనికుంభశ్చ మహాత్మనః ధూమకేతోశ్చ భవనం పిశాచ ముఖో భవనం. ఒక్కొక్క భవనానికి ఒక్కొక్క భవనానికి ఒక్కొక్క రాక్షసుడి ఇంటికి వెళ్ళిపోతున్నారు, అగ్గి పెట్టేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అంతే, ఇన్నాళ్ళ నుంచి కడుపు మండిపోయి ఉన్నారు దిక్పాలకులు. అగ్నిహోత్రుడికి ఇన్నాళ్ళకి అవకాశం దొరికింది. ఇలా పెట్టగానే అంటుకుంటున్నట్టు కాల్చేస్తున్నాడు. ఒక పక్క ఆయన కాలుస్తున్నాడు, వాయుదేవుడికి సంతోషం, నా కొడుక్కి తోకి నిప్పెడతావురా అనుకున్నాడు ఆయన. అగ్నిహోత్రుడు ఇక్కడ కాలుస్తుంటే ఒక పక్క హనుమ పట్టుకెడుతున్నాడు, ఓ పక్క వాయువు పట్టుకుపోతుంది, పట్టుకుపోయి అందరిళ్లలో పెట్టేస్తోంది. క్వచిత్ కింసుమ సంకాశాహ క్వచిత్ చాల్మలి సన్నిబాహ క్వచిత్ కుంకుమ సంకాశాహ శిఖా వహ్నేశ్య కాశీరే. కొన్ని చోట్ల ఆకుపచ్చగా కాలిపోతోంది, కొన్ని చోట్ల పచ్చగా కాలిపోతోంది, కొన్ని చోట్ల ఎర్రగా కాలిపోతోంది, లంక లంకంతా కాలిపోతోంది. ఇప్పటి వరకు చారీకుడు చారీకుడు అన్నవారు ఆకాశంలోంచి మెరుపులు దూకేసినట్టు మేడల నుంచి పిల్లల్ని పట్టుకుని ఆ రాక్షస స్త్రీల కిందకి దూకేస్తున్నారు. ఎక్కడ చూసినా హాతాత హా పుత్రక కాంతమిత్ర హా జీవితం భోగయుతం సుపుణ్యం రక్షోభిదేవా పునరాప్రువద్భిహి అని ఓ కొడుక ఓ తండ్రి ఓ తల్లి ఓ మనవడ ఓ తాత ఓ అన్న ఓ చెల్లి ఈ కేకలే పెద్ద పెద్ద అరుపులు అరుచుకుంటూ లంక లంకంతా కాలిపోతోంది. ఒళ్ళు కొవ్వి ఉన్నారేమో చాలాసేపు కాల్చేస్తున్నట్ట అగ్నిహోత్రుడు, కడుపు మంట, వీడు కాలిపోయినా వదలటం లేదట, ఇంకా కాలుస్తూనే ఉన్నట్ట. ఎందుకని దిక్కుమాలిన రాక్షసులు ఎంత అల్లరి చేశారు రా అని అలా కాలిపోతుంటే స్వామి సంతోషంగా వెళ్ళి ఒక్కసారి ఆ త్రికూటాచల పర్వతం మీద నిలబడ్డారు. ఇలా చూసేటప్పటికి ఎదురుగుండా లంక లంక అంతా కాలిపోతుంది. అరే రే ఎంత పని చేశాను, ధన్యాస్తే పురుషశ్రేష్ట యో ధన్యాస్తే పురుషశ్రేష్ట అని ఎవడు ధన్యాత్ముడు అంటే వచ్చినటువంటి కోపాన్ని దీప్నవగ్నిమివాంభస అగ్నిహోత్రాన్ని తీసుకెళ్లి నీళ్లలో పడేసినట్టుగా కోపాన్ని విడిచిపెట్టినటువంటి వాడు ధన్యుడు. క్రుద్ధ పాపం నకుర్యాత్కః క్రుద్ధో హన్యాత్ గురూనపి క్రుద్ధ పరుషయా వాచా నరం సాధూన దిక్షిపేత్. కోపం కానీ వచ్చేస్తే పెద్దల్ని కూడా చంపేస్తాడా, క్రోధానికి వశుడైపోయి ఇవాళ నేను ఎంత పని చేశాను. యథోరగస్తం జీర్ణాంశవై పురుషముచ్యతే. పాము కుబుసాన్ని విడిచిపెట్టినట్టు కోపాన్ని విడిచిపెట్టడం మానేసి లంకని కాల్చేశాను, కానీ ఈ లంకలో సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుంది అనుకుని అథవా చారు సర్వాంగీ రక్షిత శానిలేన చహ ననశిష్యతి కళ్యాణీ నగ్నిరగ్నౌ ప్రవర్తతే. ఏ సీతమ్మ తల్లి యొక్క తేజస్సు చేత నేను రక్షింపబడ్డానో నాతో కని అగ్ని కాల్చలేదో అటువంటి సీతమ్మని అగ్ని కాలుస్తుందా? సీతమ్మే అగ్ని, అగ్నిని అగ్నిలా కాలుస్తుంది. ఆవిడ ఆత్మస్వరూపిణి, ఆవిడ ఖడ్గము చేత నరకబడదు, నీటి చేత తడపబడదు, అగ్ని చేత కాల్చబడదు. అందుచేత ఆయమ్మకేం ప్రమాదం జరుగుతుందనుకున్నారు. ఇంతలో చారణులు అటుగా వెళ్ళిపోతున్నారు. చారణులు అంటే శుభవార్తలు చెప్పే దేవగాయకులు. అటు వెడుతూ వాళ్ళు ఆశ్చర్యంగా చెప్పుకున్నారు, ఏమాశ్చర్యం, ఇవాళ ఒక వానరుడు హనుమ నూరు యోజనలో సముద్రాన్ని దాటి వచ్చి లంకాపట్టణాన్ని అగ్నిహోత్రానికి సమిధగా పడేశారు, ఆ లంక లంక అంతా కాలిపోతోంది, కానీ ఒక్క శిశుపావృక్షము శిశుపావృక్షము కింద కూర్చున్న సీతమ్మకి అపకారం జరగలేదన్నారు. ఆహాహా ఎంత మాటమన్నాననుకున్నారు. ఎగిరి దూకారు మళ్ళీ శిశుపావృక్షం దగ్గరికి వచ్చేశారు. అమ్మా లంక అంతా కాల్చేశానమ్మా బెంగెట్టుకోకన్నారు. చెప్పవలసిన మాట దుష్టాత్ముడు రావణుడికి చెప్పేశానమ్మా, నువ్వేం బెంగబెట్టుకోకు, వాడు భయంతో చచ్చిపోయాడమ్మా సగం, రామచంద్రమూర్తి కోసం వదిలేశానమ్మా, లేకపోతే గిల్లెద్దురు తలకాయలు అన్నారు. అని అమ్మా నేను బయలుదేరుతున్నానమ్మా, తొందరలో నీకు పట్టాభిషేకం జరుగుతుంది తల్లి, నువ్వేం బెంగపెట్టుకోకు, శోకమునకు గురికాకు, నెల్లాళ్లలో రాముడు వచ్చేస్తాడు అని ఒక్క దూకు దూకి మళ్ళీ ఎగిరి వెళ్ళారు. తుంగ పద్మక జుష్టాభిర్నీలాభిర్వనరాజిభి సోత్తరీయ మివాంబోదై శృంగాంతర విలంబిభి అన్నారు మహర్షి. అదిట పెద్ద పెద్ద నల్లటి వనాలతో ఉంది ఆ పర్వతం, అందులో ఎర్రమచ్చలున్న ఏనుగులు తిరుగుతున్నాయి. మేఘాలని ఉత్తరీయంగా వేసుకుందా అన్నట్టుగా ఉన్నాయి. ఉత్తరీయం లేకుండా బట్టలు పెట్టకూడదు. చాలా మంది ఇవాళ రేపు తెలియకుండా ఉపం చేస్తుంటారు. ఎవరికైనా బట్టలు పెట్టాలి అంటే గభాలను పెట్టేస్తారు. అలా పెట్టేస్తే 6 నెలల తర్వాత పుచ్చుకున్నవాడో పెట్టినవాడో ఒకరు ఉండరు. అందుకని పైన వస్త్రం లేకుండా బట్టలు ఎప్పుడూ పెట్టకూడదు. బట్టలు పెట్టేటప్పుడు ఎడం భుజం మీద ఉత్తరీయం వేసుకుని ఓ తువ్వాలో నాప్కిన్నో ఓ రుమాలో ఏది లేకపోతే పాపం పురోహితుడు తన మీద ఉన్న ఉత్తరీయం తీసి ఈయనకి ఇచ్చి నువ్వు వేసుకోవయ్యా బాబాయ్యా అంటే అది వేసుకుని ఆ బట్టలు పెడుతుంటాడు. ముందు ఉత్తరీయం వేసుకుని పెట్టాలి. అలాగే ఇంటికి మహాత్ములు పెద్దలు ఎవరైనా వచ్చినప్పుడు ఉత్తరీయం వేసుకుని ఎదురెళ్ళి స్వాగతం చెప్పాలి వారికి. ఉత్తరీయం లేకుండా వెళ్ళి స్వాగతం పలకకూడదు. అందుచేత హనుమ వచ్చారు కాబట్టి మబ్బుల్ని ఉత్తరీయంగా వేసుకుంది ఆ పర్వతం. వేసుకుంటే దాని మించి బయలుదేరారు. మళ్ళీ ఒక్కసారి పైకి ఎగిరారు. వెళుతున్నప్పుడు పర్వతాన్ని ఎలా పీడించారో అలాగే పీడించారు. మళ్ళీ ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరారు. మేఘాల్ని తాగుతున్నారా అన్నట్టుగా ఆకాశ మండలంలో వెళ్ళారు. అవతల ఉత్తర దిక్కున వానరులందరూ ఎదురు చూస్తున్నారు. ఒక పెద్ద మహానాదం ఒకటి చేశారు. ఆకాశం బద్దలైపోయిందా అనుకున్నారట. అనుకుని వానరులందరూ జాంబవంతుడి దగ్గరికి వచ్చారు. పరిగెత్తుకొచ్చి తాత తాత అంత అరుపు వినిపిస్తోంది, హనుమదేనా అన్నారు. తప్పకుండా హనుమదేరా అంటే చూశారంటావా సీతమ్మని అన్నారు. సర్వదా కృత కార్యోసా హనుమాన్ మాత్ర సంశయ నహ్యస్య కృత కార్యస్య అనాథయేవం విదో భవేత్. హనుమకు ఒక కార్యం చెప్తే అవకపోవడం అన్నది ఉండదు, అయింది కాబట్టే ఇవాళ ఇంత మహానాదం చేశాడు, అయిందిరా సీతమ్మ దర్శనం అన్నారు. ఏమంటారో అని చూస్తున్నారు. పరమ వేగంతో తొడల నుంచి వచ్చినటువంటి ధ్వని వినపడుతోందిట. ఒక్కసారి అంత ఎదురుగుండా కనబడ్డారు. వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు మహానుభావుడు అని ఇలా దోషులకి నమస్కరించారు. సీతమ్మని చూశానంటాడో చూడలేదంటాడో వీళ్ళందరికీ టెన్షన్. ముందు సీతమ్మ అన్నాడా, తర్వాత చూశాను అంటాడో చూడలేదు అంటాడో, అందుకని ముందు దృష్టమా చూడబడాను అన్నారు. తను చూశాడా సీతమ్మ దర్శనం ఇచ్చిందా? నుని దృష్ట్వా సీతేతి విక్రాంత సంక్షేపేణ్యవేదయత్ నిషసాద హస్తేన గృహీత్వా వాలిన సుఖం. చూడబడెను సీతమ్మ అని ఒక పెద్ద కేకేశాక వేసి అక్కడి నుంచి గభాలను దూకి ఒక సరోవరంలో మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద దిగారు. దిగి అక్కడి నుంచి దిగి భూమండలం మీదకు వస్తున్నారు. అంతేట ఇంకా మహర్షి వర్ణిస్తారు, హమ్మయ్యా మన వాడు సీతమ్మ తల్లి దర్శనం చేసేశారన్నారు. ఇన్ని లక్షల వానరాలు ఉన్నాయి, ఆయన ఏం చెప్తాడో ఎలా వెళ్ళాడో విన్నవాడు లేడు. పెద్దవాళ్ళు ఎవరో జాంబవంతుడు, అంగదుడు, సుషేణుడు, గంధమాధనుడు వీళ్ళు నించున్నారు. ఈ మిగిలిన వానరాలని తోకల్ని కర్రలు పెట్టినట్టు పెట్టేయట నిలువుగా. వాళ్ళ చేతులతో ఆ తోకలు పట్టుకున్నాయిట, కొండెక్కేశాయిట, కిందకి దూకేశాయిట, పరిగెత్తుకుంటూ వస్తున్నారట, హనుమనిలా ముట్టుకుంటున్నారట, మళ్ళీ పారిపోతున్నారట. ఏమిటంటే సంతోషం చూసేశారు హనుమ, అంతే వాళ్ళకి ఇంకోటి అక్కర్లేదు. గుహలో కూర్చోబెట్టుకుని అంగదాదులకి చెప్పారు ఎలా వెళ్ళారో ఎలా చూశారో ఎలా దర్శనమైందో చెప్పి ఒక మాట చెప్పారు. తదగ్నిన కుర్యాత్తని, సీతమ్మ తల్లంటే రాశీభూతమైనటువంటి అగ్నిహోత్రం, అటువంటి ఆవిడ పాతివ్రత్య శక్తి నిజంగా రావణుడికి ఎంత తపశ్శక్తి ఉందో కానీ ముట్టుకుంటే వాడు బూడిదవలేదు అన్నారు. కానీ ఇవాళ రావణాసురుడు సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్యం చేత ఎప్పుడో మరణించాడు, రాముడు నిమిత్తంగా వెళ్ళి బాణం వేసి చంపడమే, నరకాంతగా ఉంది కనుక అమ్మ చంపలేదు, అంతే తేడా అన్నారు. మళ్ళీ అందరూ బయలుదేరారు, వెళ్ళిపోతున్నారు. అంగదుడు అన్నాడు ఇంకా ఇంకా తెలిసిపోయింది కదా, ఇంకా రాముడికి చెప్పడం ఎందుకు, ఇలాగే వెళ్ళిపోయి ఒక్కసారి వండి కొట్టేసి రావణాసురుడిని చంపేసి సీతమ్మని తెచ్చేద్దాం, పట్టుకెళ్ళి రాముడికి ఇచ్చేస్తే సంతోషిస్తాడన్నారు. అయితే జంబవంతుడు అన్నాడు తప్పు తప్పు, పెద్దలు చెప్పినట్టు చెయ్యాలి తప్ప స్వతంత్రంగా చెయ్యకూడదు, వెళ్ళి రాముడికి చెప్పి రాముడు ఎలా చెప్తే అలా చేద్దామన్నారు. అన్న తర్వాత అందరూ ఆకాశంలో ఎగురుతూ వెడుతున్నారు. కింద మధువనం కనపడింది, పక్షిస్తుంటాడు, దాంట్లోకి ఎవరు వెళ్ళరు. చెట్ల నిండా తేనె పట్లు, పులియబెట్టినటువంటి తేనె, మధువులు, పువ్వుల్లోంచి తీసిన మధువు, పళ్ళల్లోంచి తీసిన మధువు, రకరకాలైన మధువు అక్కడ పాత్రలో పెట్టుంది. మంచి పళ్ళు తేనెలు అంత రుచికరంగా సువాసనలతో ఉంది. వెంటనే అందరూ కలిసి హనుమ దగ్గరికి వెళ్ళారు. హనుమా హనుమా, ఇంత మంచి పని చేసుకొచ్చావు కదా, ఒక్కసారి పార్టీ చేసుకుందాం అన్నారంటే తేనె తాగుదాం అప్పట్లో అయితే, అంటే బహుశా అప్పుడే ఉందిలా ఉంది సంస్కృతి. అందుకని అందరూ కలిసి అంగదుడిని అడిగారు, యువరాజు కదా అనుజ్ఞించేశాడు, పదండి మీకేం పర్వాలేదు, ఇప్పటి వరకు దాంట్లో వాలిసుగ్రీవులు కూడా వెళ్ళలేదు, వెళ్ళి ఆ మధువనంలో మీ ఇష్టం తాగేసేయండి అన్నాడు. అనగానే ఈ వానరాలన్నీ మధువనంలోకి వెళ్ళిపోయాయి. శుభ్రంగా తేనె పట్లు పిండేసుకున్నారు, అక్కడ పెట్టినటువంటి పాత్రల్లో తేనె తాగేశారు, మధువు తాగేశారు, పళ్ళు తినేశారు, పట్లు పెట్టి కొట్టుకుంటున్నారు, ఒకడి మీద ఒకడు తేనె విసురుకుంటున్నాడు. విపరీతంగా తేనె తాగేశారేమో మత్తెక్కిపోయింది. ఇంకా గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్ నృత్యంతి కేచిత్ రహసంతి కేచిత్ పతంతి కేచిత్ విచరంతి కేచిత్ ప్లవంతి కేచిత్ ప్రలపంతి కేచిత్. రామాయణం మొత్తం మీద మా అమ్మాయికి శ్లోకం ఇష్టం చిన్నప్పుడు. అన్నం తినవే అంటే ఓసారి ఆ శ్లోకం చెప్పండి తింటాననేది, ఆ శ్లోకం చెప్తే అన్నం తినేది. అందుకని గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్. ఆ మధువు తాగేశారేమో కొంతమంది చెట్ల కింద కూర్చుని సంగీత విద్వాంసులు కచేరీలు చేసినట్టు పాటలు పాడుకుంటున్నారు తొడ మీద ఇలా ఇలా అంటూ. కొంతమంది వచ్చి వీళ్ళు పాటలు పాడుతుంటే వెనక నుంచి వచ్చి వాళ్ళ వీపు మీద ఒక్క గుద్దు గుద్దుతున్నారట. కొంతమంది వీడు పాట పాడుతుంటే ఎదురుగుండా నిలబడి కొంతమంది నాట్యాలు చేస్తున్నారట. గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్ కొంతమంది నిష్కారణంగా వచ్చి ఏదో మహావిద్వాంసుడికి నమస్కారం చేసినట్టు సాష్టాంగం చేసి ఇలా 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 అని వాళ్ళు వెళ్ళిపోతున్నారట. గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్ నృత్యంతి కేచిత్ ప్రహసంతి కేచిత్ ఇంకొంతమంది వచ్చి విరినవ్వులు అవుతున్నారట. పతంతి కేచిత్ ప్రణమంతి కేచిత్ కొంతమంది చెట్టు నుంచి కింద పడిపోతున్నారట. కొంతమంది విచరింతి కేచిత్ కొంతమంది నిష్కారణంగా కూర్చుని ఏడుస్తున్నారట. ఓను ప్లవంతి కేచిత్ ప్రలపంతి కేచిత్ కొంతమంది పళ్ళు బయట పెట్టి నవ్వుతున్నారు. ఇంకా చెయ్యని చేష్టితం లేదు మహాప్రభో, ఆ సర్గ ఇంకా వర్ణించారు మహర్షి. ఎంత అల్లరో ఆ వానరాలు, దధిముకుడి సైన్యం వచ్చింది ఇదేమల్లరంది, వాళ్ళని చావగొట్టారు. గుహ్య భాగాలు చూపించారు పైగా వాళ్ళకి, దేవతా మార్గం చూపించారు. చూపిస్తే వాళ్ళు సిగ్గుపడిపోయారు. సిగ్గుపడిపోయి వాళ్ళని అంత కొడితే పాపం దధిముఖుడికి వెళ్ళి చెప్పారు. దధిముఖుడు వచ్చారు, ఆయన భుజాలు విరగ్గొట్టేశారు, చేతులు విరగ్గొట్టేశారు, తొడలు విరగ్గొట్టేశారు. ఆయన ఏడుస్తూ, అమ్మ బాబో ఈ హనుమని అంగదుండి వీళ్ళని మనం తట్టుకోలేమని ఏడుస్తూ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. సుగ్రీవుడు రామలక్ష్మణులతో కలిసి కొండ మీద నిలబడి ఏవో మాట్లాడుతున్నాడు. ఈయన వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. అందరూ వచ్చేసారు, దక్షిణ దిక్కునున్న వాళ్లే రాలేదు. వచ్చి కాళ్ళ మీద పడి చెప్తున్నాడు, దక్షిణ దిక్కు వెళ్ళినటువంటి హనుమా మొదలైన వాళ్ళు వచ్చారు, మధురవంజనం చేస్తున్నారని ఏడుస్తున్నాడు, దెబ్బలు చూపిస్తున్నాడు, వానర భాషలో మాట్లాడుతున్నాడు, రామలక్ష్మణులకు అర్థం కాదు. ఇవన్నీ వింటుంటే సుగ్రీవుడు తోక పెంచుతున్నాడు. సంతోషమైన వార్త వింటే కోతులు తోకలు పెంచుతుంటాయి. వీడేమో ఏడుస్తున్నాడు, వీడేమో తోక పెంచుతాడు, మనకేమో విషయం అర్థం అవదు. మధ్యలో హనుమంటాడు, వచ్చారా రాలేదా ఏమైంది, లక్ష్మణుడికి ఆవేశం ఎక్కువ, ఏమైంది చెప్పమంటాడు. అంటే ఆ సుగ్రీవుడు ఉండు ఉండంటాడు, వింటుంటాడు. బాగా తాగేశారండి, తేనె తాగేశారండి, కొట్టేశారండి, నన్ను కొట్టేశారండి, వాడిని కొట్టేశారండి అని వాడు ఏడుస్తున్నాడు. పాపం ఈ తోక పెరిగిపోతుంది. ఆయన ఏమో తట్టుకోలేకపోతున్నాడు, నువ్వు చెప్తావా చెప్పావా ఏమైంది అన్నాడు. ఏమీ లేదయ్యా, దక్షిణ దిక్కుకు వెళ్ళిన వానరాలు మధువనాన్ని భంజించాయిట. భంజించాయంటే హనుమ దక్షిణ దిక్కుకు వెళ్ళారు కాబట్టి పని పూర్తయింది, సీతమ్మ దర్శనం అయింది కాబట్టి ఏమీ సమస్య లేదు, ఒక్కసారి వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మనన్నాడు. దధిముఖుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి నమస్కారం పెట్టాడు. ఇదుడు బాబాయ్ శిక్ష వేయకపోగా తోక పెంచాడు, ఇందులో ఏదో రహస్యం ఉందని మహానుభావ, నువ్వు యువరాజు నువ్వు ఏమైనా చేస్తావో మాకెందుకు వచ్చిన గొడవ, పిలుస్తున్నాడు సుగ్రీవుడు వెళ్ళమన్నాడు. సుగ్రీవుడు పిలుస్తున్నాడు అనగానే వీళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నట్టు ఆకాశంలోకి ఎగిరారు. వచ్చారంటావా, నిజమేనంటావా అంటున్నాడు లక్ష్మణుడు. ఇంతలో కిచకిచలు, చప్పుళ్ళు, అరుపులు, కేకలు వినబడ్డాయి. వచ్చేస్తున్నారు. ఇంకా పిల్లాడు ఇంకా రాలేదేం అనుకుంటుండగానే బూట్ల చప్పుడు, పెట్టి చప్పుడు, తలుపు డబ 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 బాధేయడాలు, ఇవన్నీ వచ్చేసాడు కొడుకని తెలిసిపోతుంది. అలా వచ్చేస్తున్నారు వానరులు. వచ్చేసి భూమి మీదకి దిగారు, నమస్కారం పెట్టేశారు, రాముడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంతమంది చెప్పేశారు, అయ్యా ఎక్కడుందో తెలుసా, లంకలో ఉంది, శిశుపావృక్షం కింద అశోకవనంలో పెట్టాడు, అమ్మ చాలా బాధపడుతోంది, మనం తొందరగా వెళ్ళి తీసుకొచ్చేయాలన్నారు. రాముడు అన్నాడు, ఒరే సీతమ్మ నాయంది ఎట్లున్నది అన్నాడు. దీనికి జవాబు హనుమ చెప్పాలి. అందుకని వీళ్ళందరూ హనుమ దగ్గర విని వీళ్ళు చెప్పేశారు. అందుకని వీళ్ళందరూ పక్కకి తప్పుకుని, హనుమ ఈ ప్రశ్నకి జవాబు నువ్వే చెప్పాలా ఉంది, నువ్వు చెప్పన్నారు. అంటే ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చి మహాప్రాజ్ఞుడు స్వామి హనుమంటే ఒక్కసారి తతస్థ వచనం శ్రుత్వా హనుమాన్ భీమ విక్రమ శిరస్యంజలిమాధాయ అని ఒక్కసారి నమస్కారం పెట్టి ఆ దక్షిణ దిక్కుకి నమస్కారం చేశారు. మొట్టమొదట అమ్మ ఏ దిక్కునుందో ఆ దిక్కుకి నమస్కారం చేశారు. నా చేత నమస్కరింపబడిన యోగ్యతలో అమ్మ ఉన్నది. నియతాం అక్షయా అక్షతాం సీతాం రాఘమాయన్యవేదయత్. అమ్మ తపస్సుని పాటిస్తోంది, నీయందు పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ఉంది, పాతివ్రత్యంతో ఉంది అని సీతమ్మ తల్లి చెప్పినటువంటి ఆనవాళ్ళన్నీ చెప్పారు. చూడామణిని ఇచ్చారు. ఇచ్చిన తరువాత ఒక మాట చెప్పారు, కేవలం ఒక నెల మాత్రమే ప్రాణములను నిలబెట్టకుంటానంది, రామా తొందరగా మనం బయలుదేరి వెళ్ళి రావణాసురుణ్ణి సంహరించి సీతమ్మని తీసుకురావాలని చెప్పారు. చెప్తే రామచంద్రమూర్తి అన్నారు, నెల్లాళ్ళు ప్రాణం సీతమ్మ నిలబెట్టుకుంటుందంటే చిరంజీవిగా బతికుంటుంది, కానీ సీతమ్మ జాడ తెలిసిన తరువాత నేను ఒక్కరోజు ఉండలేను ఇంకా సీతమ్మ గురించి అని ఏడ్చాడు. ఇది రాముని యొక్క సౌశీల్యం అంటే, ఏడ్చి ఆ ఎలా ఉంది చెప్పు, ఎలా ఉంది చెప్పని ఒకటికి 10 మార్లు అడుగుతారు. అడిగితే ఆ సీతమ్మ యొక్క సౌశీల్యాన్ని, ఆవిడ యొక్క పాతివ్రత్యాన్ని అన్నిటినీ వివరించారు. నీకు సుగ్రీవుడికి కలిగినటువంటి స్నేహం చేత అమ్మ ఎంతో ప్రీతిని పొందిందని చెప్పారు. సుగ్రీవుణ్ణి కుశల అడగమందని చెప్పారు, వానరుల్ని కుశల అడగమందని చెప్పారు. తన వీరోచితమైనటువంటి గాథలు రామచంద్రమూర్తి దగ్గర చెప్పరు పెద్దల ముందు, మిగిలిన వానరులకే చెప్పారు. చెప్పిన తరువాత ఎంతో సంతోషించారు. అప్పుడు స్వామి హనుమ ఒక మాట చెప్పారు, తతోమయా వగ్విదధీన భాషిత జగామి శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతి మమ మైథిలాత్మిజ తవాపి శోకేన తథాభిపీడిత. తత్తతో మొదలుపెట్టి తత్తతో సుందరకాండని పూర్తి చేశారు. ఇది సుందరకాండకి ఆయువు పట్టి శ్లోకం. తతోమయా వగ్విదధీన భాషిత శోకమూర్తి అయినటువంటి సీతమ్మ తల్లిని నా మాటల చేత ఊరడించాను. నా మాటల చేత ఊరడింపబడిన సీతమ్మ తల్లి ఇవాళ శోకమును వదిలిపెట్టి అమ్మ కోసమని నువ్వు శోకిస్తున్నావని మాత్రమే శోకిస్తోంది. శరత్కాలంలో మబ్బు తెల్లగా ఆకాశంలో ఎలా ఉంటుందో అలా ఇంక నీ దర్శనం పొందాలన్న శోకంతో మాత్రమే అమ్మ ఉన్నది అన్న శుభప్రదమైనటువంటి మంచి మాటని రామచంద్రమూర్తికి చెప్పి సీతారాముల మనస్సు చల్లబడేటట్టు తన వాగ్వైభవంతో ప్రకటించి పరమ విధేయుడై భక్తితో దాసాంజనేయుడై రామ పాదములకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ స్వామి హనుమ నిలబడి ఉన్నారు అన్న ఘట్టం దగ్గర సుందరకాండని మహర్షి పూర్తి చేశారు. మొత్తం మీద ఇవాళ నానాభంగా పెట్టుకుని అవుతుందా సుందరకాండని, ఆ తల్లి మొత్తం మీద నాకు వాక్కై సుందరకాండ పూర్తి చేయించింది. ఒక్కసారి మనం ఇంత పరమ పవిత్రమైన ఘట్టాలు నడిచాయి, ఇంత రాక్షస సంహారం జరిగింది కనుక శ్రీరామదూతం శిరసానమామి చెప్పుకుని బయలుదేరదాం. మకుటరత్నకాంతి మధితత మిశ్రం అరుణోదయ రుచి రానన కమలం స్వర్ణ పింగళభా స్వర నేత్రయుగళం చలిత మకర కుండల గండభాగం నవమణిమయ రసనామధ్య భాగం సమలంకృత దివ్య స్వర్ణోపవీతం కటితట విలసిత కాంచన చేలం మంజు మంజీర మహిత పదాబ్జం దినమణి శతనిభ దివ్య ప్రకాశం దాసముఖాంబోజ దశ శతభాను వాల్మీకి కృత కావ్య వరసరోహంసం సుగ్రీవ శ్రీరామ సంధాన హేతు సాగరోల్లంఘన సంపూర్ణకాయం లంకిణీ భంజన లావణ్యసారం సీతాప్రసాదిత సీతలవాలం మైరావణ సైన్యమర్జిత శూరం బలరాక్షస కోటి భంజిత సత్వం బోధిత కపివర్య పూర్ణస్వరూపం భక్తిజన కాంచ ముక్తి నిధానం పరిపాలిత భక్త పాదప కల్పం భద్రాచల రామ భద్ర సమేతం వరసుందర రామ దాసానుపాలం శ్రీరామదూతం శిరసానమామి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.